primeira ato bandolera. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ நாராயணாய், ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய ரமணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. రాబోయే ప్రవచనములు ఈ నెల 22వ తేదీ, ఇది మార్చి నెల 22వ తేదీ, గుండుగలన గ్రామం. గుండుగలన గ్రామంలో ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుండుగలనం. 22వ తేదీ. 26వ తేదీ పచ్చేపరం. 26వ తేదీ పచ్చేపురం, 30వ తేదీ జిన్నూరు. ఈ మార్చి నెలలో జరగబోయేటటువంటి ప్రవచనాలు ఏప్రిల్ నెలలో తర్వాత తెలియపరుస్తాం. ఏప్రిల్ నెలలో విషయాలన్నీ కూడా ఆత్రేయపురం అయి ఉన్నాయి. ఏప్రిల్ నెలలో పాలకోడి రేటు ఉంది. ఏప్రిల్ నెలలో ఆ విషయాలు తర్వాత తెలియపరచడం అవుతుంది. ఈ నెలలో 22 గుండుగలను, 26 పచ్చేపురం, 30 జిన్నూరు. ప్రియమైన ఆత్మ బంధువులారా, నరసింహరాజు గారు కట్టించినటువంటి ఈ భవనంలో, ఈ ప్రాంగణంలో, ఈ నీడలో మనం అందరం సమావేశమయ్యాం. ఇలా మనం అందరం ఇక్కడ జ్ఞాన యజ్ఞాలు జరుపుకోవాలని, ప్రవచనాలు జరుపుకోవాలని, పరస్పరం బోధించుకోవాలని, ఆధ్యాత్మికంగా వికసించాలని నరసింహరాజు గారి అది చిరకాల వాంచ, తుది వాంచ కూడా అది. అందుకే చాలా కష్టపడి ఈ భవనం, ఈ ఆవరణ ఇదంతా నిర్మించారు. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రవచనాల్లో ఆయన దేహం ఇక్కడ లేకపోయినా ఆత్మ పొందు. చైతన్యానికి ఏమి అక్కర్లేదు. పుణ్యానికి, పాపానికి, జన్మలకి, పునర్జన్మలకి, ఇష్టాలకి, అయిష్టాలకి, అన్నిటికి అతీతమైంది చైతన్యం. దానికి అసలు ద్వితీయం అంటూ లేదు. అంటే దానికి పుణ్యపాపాలతో కూడా సంబంధం లేదు. ఇక్కడ మనం ఇక్కడ జరుపుకుంటున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞాల వల్ల వచ్చే పుణ్యం, ఈ ప్రవచనాల వల్ల ఈ జ్ఞాన యజ్ఞం, ఈ ప్రవచనాల వల్ల వచ్చే పుణ్యం కొంత ఆయన ఏ దేహంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, నరసింహరాజు గారు ఏ దేహంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, భగవంతుడు ఆయన కొంత పుణ్యం కేటాయిస్తాడు. అదే కర్తృరాజ్ఞ, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ. ఈశ్వరుడికి తెలియకుండా ఒక చిన్న విషయం కూడా సృష్టిలో జరగటానికి వీలు లేదు. ఆయన సంకల్పం లేకుండా, ఆయన మనసుకు తెలియకుండా, చావు కానీ, పుట్టుక కానీ, మంచి కానీ, చెడ్డ కానీ, పెద్ద విషయం కానీ, చిన్న విషయం కానీ, స్వల్ప విషయం కానీ, ఏది కూడా, కష్టం కానీ, సుఖం కానీ, ఏది కూడా ఈశ్వరుడికి తెలియకుండా చిన్న సంఘటన కూడా ఇక్కడ జరగటానికి వీలు లేదు ఈ సృష్టిలో. అంచేత మనం ఆయనకి శరణాగతి చేస్తే మనకి ఈ సృష్టికి కర్త అయినటువంటి ఈశ్వరుడికి శరణాగతి చేస్తే ముందు దుఃఖం నశిస్తుంది. ఇది ఎలా జరిగింది ఏంటి, అది ఎలా జరిగింది ఏంటి అంటాం మనకోవటం. కానీ ఈశ్వరుడికి తెలియకుండా అది జరగదు, జరగటానికి వీలు లేదు. మరో క్షణం కూడా మంద కాదు. ఇప్పుడు శరీరం కనిపిస్తుంది, ఇంకో క్షణంలో పోవచ్చు. రేపుడి దాకా అక్కర్లేదు, మరో క్షణం కూడా మంద కాదు. నరసింహరాజు గారు ఒక మాట అన్నారు, ఏమండి నాన్నగారు మీరు ఈ భగవాన్ చెప్పిన మాటలు ఆత్మజ్ఞానం ఇట్ల గురించి చెప్తారు, ఇంద్రియముల గురించి, మనస్సు గురించి తక్కువ చెప్తున్నారు, ఆత్మజ్ఞానం గురించి ఎక్కువ చెప్తున్నారు, వీటి గురించి కూడా చెప్పాలి కదా అన్నారు. సార్ మీ భగవాన్ చైతన్యం అంటా ఉంటారు, ఆత్మ అంటారు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అంటారు. మనకి ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, మనసు కనిపిస్తుంది, అహంకారం కనిపిస్తుంది, మరి వీటి గురించి కూడా కొంచెం బోధించాలి కదా అని ఒకసారి నరసింహరాజు గారు అన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ. బయట రాక్షసుల కంటే లోపల రాక్షసులను జయించడం కష్టం. బయట ఉన్న రాక్షసుల్ని జయించడం కంటే లోపల ఉన్న రాక్షసుల్ని జయించడం చాలా కష్టం. బయట ఉన్న రాక్షసులు బాంబులతో బాంబులు వేస్తూ చచ్చిపోతారు, ఈ లోపల ఉన్న రాక్షసులు బాంబులు వేస్తూ చనిపోరు. మన పునర్జన్మల కారణం ఈ లోపల ఉన్న రాక్షసులు. ఈ లోపల ఉన్న రాక్షసులు ఎలా వస్తారంటే రజోగుణంలోంచి వస్తారు వాళ్ళు. ఒకటి కోరిక, రెండు కోపం, వీటిలోంచే మిగతా దుర్గుణాలన్నీ వస్తాయి. కోరికలోంచి ఎన్ని దుర్గుణాలు ఉన్నా, ఎన్ని దురాచారాలున్నా ముందు రెండాటిలోంచి వస్తాయి. ఒకటి కోరిక, రెండు కోపం, వీటిలోంచే మిగతా దురాచారాలు, దుర్గుణాలు, పునర్జన్మలు, మాయ, ప్రకృతి అంతా వీటిలోంచే వస్తుంది. ఈ రజోగుణంలోంచి వస్తాయి. రజోగుణం మనిషిలో ఎంతకాలం ఉందో అంతకాలం రెండు ఉంటాయి. శరీరం కూడా నీడ ఎలాగొస్తుందో, మీరు ఎన్ని జన్మలెత్తినా అహంభావం కూడా అశాంతి కూడా వస్తుందని రమణస్వామి చెప్తారు. శరీరం కూడా నీడ రాకుండా ఎవరు ఆపచేయలేరు. ఈ దేహభావన ఉన్నంతకాలం, వ్యక్తి భావన ఉన్నంతకాలం, అహంభావన ఉన్నంతకాలం అశాంతి కూడా, ఎన్ని కోటి జన్మలు ఎత్తిన ప్రతి జన్మలో కూడా అశాంతి మీ వెంటబడి మీకు కూడా ఉంటుంది. మీ వెంట వెంటే ఉండి మీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది. భగవంతుడు ఏమని చెప్పాడంటే గీతలో, దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యము గొప్పది, ఆత్మ గొప్పది అని చెప్పాడు గీతలో. అన్నిటికీ ఒకదానికంటే ఒకటి లోతుగా ఉంటాయి. బుద్ధి కంటే ఇంద్రియములు గొప్పవి అంటే బుద్ధి కంటే ఇంద్రియాలు కొంచెం లోపల ఉంటాయి, ఇంద్రియముల కంటే మనస్సు ఇంకా గొప్పది, ఇంకా లోపల ఉంటుంది మనస్సు. మనస్సు కంటే బుద్ధి ఇంకా గొప్పది, ఇంకా లోపలకు ఉంటుంది, ఇంకా లోపలకు ఉంటుంది. ఏది బుద్ధి కంటే ఇంకా లోపల ఉంటుంది ఆత్మ. అంత దూరం వెళితేనే కానీ ఆత్మ మనకు గోచరించదు, ఎక్కడో ఉదయ గుహలో అదే ఉంటుంది. శరీరము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది, చైతన్యం గొప్పది అని భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. వీటిని జయించాలంటే మంది సత్వగుణం ప్రాక్టీస్ చేయకుండా జయించలేము వాటిని. సత్వగుణం కొంతమంది సహజం, సహజమే కృత్రిమం, కృత్రిమే మోస్ట్ ఎఫర్ట్లెస్. నేను మీకు ఏదో నాలుగు మాటలు చెప్తున్నానంటే పెద్ద కష్టపడి చెప్తానంటే నాకు సబ్జెక్ట్ రాదని అర్థం. ఉగ్గబెట్టుకుని చెప్తున్నాననుకోండి, ప్రయత్నరహితంగా చెప్పాలి. మీరు ఎక్కువ కష్టపడిపోతున్నారనుకోండి సబ్జెక్ట్ చెప్పడానికి, ఎక్కువ ప్రయత్నం చేస్తున్నా అప్రయత్నంగా సహజంగా నేను చెప్పలేకపోతున్నాను అనుకోండి, దాని తాలూకు అనుభవం నాకు లేదని అర్థం. హిస్టరీ మేస్తారు, లెక్కలు చెప్పమంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎవడ చేసుకుని పని అలా చేసుకోవాలి, మోస్ట్ ఎఫర్ట్లెస్ వే. నేను చెప్పే మాట సహజంగానే ఉండాలి, కానీ పెద్ద ఆలోచించి మనస్సును పాడు చేసుకునే ప్రయత్నం ఏదో అది సహజంగా ఉండాలి, కానీ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా సహజంగా వస్తేనే నేను చెప్పగలను, మీరు వినగలరు. నేను ఏదో కష్టపడిపోతున్నాను అనుకుంటే మీకు శాంతి లేదు, నా కష్టం మీకు మిగిలిన ఈ కామక్రోధాలు. భగవంతుడు ఏమని అడుగుతున్నాడంటే మనల్ని ముందు ఈ కోరిక కోపం అందులోంచి మనస్సులోంచి అజ్ఞానం, అంటే ఈ అజ్ఞానంలోంచి వస్తాయి. జ్ఞానంలోంచి కోరిక కోపం రాదు, అజ్ఞానంలోంచి వస్తాయి. అంటే మనకి కోరిక కోపం వస్తాయంటే అజ్ఞానంలో ఉన్నాం, అజ్ఞానంలోంచి వస్తాయి. భగవాన్ అన్నారు, అజ్ఞానం విడిచిపెట్టేస్తే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుస్తుంది, అసత్యాన్ని విడిచిపెట్టేస్తే సత్యం ఎలా ఉంటుందో తెలుస్తుంది, జడాన్ని విడిచిపెట్టేస్తే చైతన్యం ఎలా ఉంటుందో తెలుస్తుంది, అసహజాన్ని విడిచిపెట్టేస్తే సహజం ఎలా ఉంటుందో తెలుస్తుంది, జడాన్ని విడిచిపెడితే చైతన్యం ఎలా ఉంటుందో తెలుస్తుంది, అసత్యాన్ని విడిచిపెడితే సత్యం తెలుస్తుంది, అనాత్మను విడిచిపెడితే ఆత్మ తెలుస్తుంది, దాన్ని విడిచిపెట్టకుండా తెలియదు కదా అన్నారు. మన అనాత్మను విడిచిపెట్టలేకపోతున్నాం, మన కానిదాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, మన కాని దేహాన్ని, మన మనసు కాని మానస్సుని, ఆ దేహము నేననే తలంపుని, మనస్సును నేననే తలంపుని విడిచిపెట్టలేకపోతున్నాం. నీకు అనాత్మని విడిచి ఎంతకాలం అయితే విడిచిపెట్టావు అంతకాలం నీకు ఆత్మ తెలియదు. నీకు ఎంతకాలం అయితే అనారోగ్యంలో ఉన్నావు అంతకాలం ఆరోగ్యం రాదు. ఎంతకాలం అయితే నువ్వు అసత్యాన్ని విడిచిపెట్టలేవు అంతకాలం సత్యం తెలియదు. ఎంతకాలం అయితే నువ్వు మనోదేహముల నుంచి బయటికి రాలేవో అంతకాలం చైతన్య స్థాయిని పొందలేవు. జన్మిస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు, చనిపోతూ ఉంటావు, పుడుతూ ఉంటావు. ఇదే పని, ఇంకో పని లేదు, అది సంసారం. నేను ఉన్నాను, అది చైతన్యం. నేను అలాగున్నాను, నేను ఇలాగ ఉన్నాను, నేను తక్కువగా ఉన్నాను, నేను ఎక్కువగా ఉన్నాను. మన కాంతితో తాదాప్యం పొందటం అది ఆత్మ కాదు, అది అనాత్మ, అది అసత్యం. ఈ అసత్యంలో ఉన్నంతకాలం మనకు పునర్జన్మ చావులు తప్ప పునర్జన్మలు తప్ప ఇందులోంచి బయటపడడం ఎంతటి వాడకమే. ఈ శరీరం మట్టి, మట్టి మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, అది మట్టే, మట్టి మట్టిలో కలిసిపోతుంది, ఇదే సంసారం. దేహము నేననే తలంపులోంచి బయటపడినంతకాలం ఏ మనిషి కూడా అశాంతిలోంచి విడుదల పొందలేడు. ఈ మనస్సుని కోరిక కోపంలోంచి రహితం చెయ్యాలి. దాన్ని మన శరీరానికి అనారోగ్యం వస్తే అనారోగ్య శరీరాన్ని అనారోగ్యంలోంచి విడిపించినప్పుడే ఆరోగ్యం వస్తుంది. అలాగే మనస్సుని అందులోంచి విడిపించాలి. ఎందులోంచి విడిపించాలి? కోరికలోంచి, కోపంలోంచి విడిపిస్తే దానికి హృదయాభిముఖంగా, అంటే అది ఏమవుతుందంటే అది ఆ మనస్సుని ఎప్పుడైతే అందులోంచి విడిపించామో అంతకంటే లోతులో ఉన్నటువంటి ఆ వివేకంలోకి, అంతకంటే లోతులో ఉన్నటువంటి చైతన్యంలో, ఆత్మలో కదా ఐక్యమవుతుంది. కోరికలోంచి, కోపంలోంచి మన మనసుని విడుదల చేయలేమనుకోండి, అది ఆత్మకారం పొందదు, పొందే అవకాశం కూడా లేదు. ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనో నిగ్రహం లేకుండా నీ మనసుకు లోచూపు రాదు. అంటే మనోజయ నరసింహరాజు గారు మోక్షం పొందలేదు అనుకుంది అనుకుందాం, మోక్షం పొందలేదు అనుకోండి, ఆ చైతన్య స్థాయిని అందుకోలేదు అనుకోండి, ఏ వస్తువుకైతే ఈ జన్మలతోటి సంబంధం లేదో, ఏ వస్తువుకైతే సంసారంతో సంబంధం లేదో, ఆ వస్తువుని ఆయన పొందలేదు అని ఇక్కడ అనుకోండి మాటలు ఒకవేళ పొందకపోతే ఆయన ఏ ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఏ జన్మలో ఉన్నా ఆ ఏదో ఒక మనస్సులో దేహం ఉంటుంది అక్కడ కూడా ఆయనకి ఆ మనోదేహంతో తాదాత్మ్యం పొందినంతకాలం మనం చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు కూడా ఆయనకు అందుతాయి. అందుకే మాసికాలు, అందుకే తద్దినాలు. అంటే నీకు అజ్ఞానం ఉన్నంతకాలం, అంటే ఒక శరీరంతో ఒక మనస్సుతోటి నీకు తాదాప్యం పొందుతున్నంతకాలం పునర్జన్మలు వస్తాయి, మళ్ళీ దేహాలను ధరిస్తూ ఉంటావు. ఆ దేహాన్ని ధరిస్తూ ఉంటావు, మళ్ళీ ఆ దేహం మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ ఇంకో దేహం వస్తూ ఉంటుంది. ఇలా వస్తూనే ఉంటాయి. ఎవరు నువ్వెవరో నీకు తెలిసి నీ తాలూకు ఎరిక, నీ హృదయంలో ఏదైతే ఉందో హృదయ గుహల చైతన్యం తాలూకు నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక నీకు వచ్చే వరకు నువ్వు పునర్జన్మలోంచి విడుదల పొందడు. ఆ కష్టాల్లోంచి, నష్టాల్లోంచి, బాధల్లోంచి, భారల్లోంచి, మీరు పడే వేదనలోంచి ఆ చైతన్య స్థాయిని పొందే వరకు మీరు బయటకు రాలేరు. ఏ జన్మకుండే ఆ జన్మకు ఆ కష్టాలు ఉంటాయి. ఆ సఫరింగ్ ఏ జన్మకుండే ఆ జన్మకు ఆ సఫరింగ్ అలా ఉంటూనే ఉంటుంది. ఈ విశాలమైన ప్రపంచం ఎలా ఎందుకు నిర్మింపబడింది, మన కళ్ళకి ఎందుకు ఈ ప్రపంచం కనిపిస్తుంది, ఎందుకు ఈ ప్రపంచం గోచరిస్తుంది, ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు అని ఒకసారి రమణ భగవాన్ ఒకరు అడిగారు. అయితే అన్నాడు, ఈ ప్రపంచాన్ని సృష్టి ఎవడు, ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడని నీ లోపల ఒకడు అడుగుతున్నాడు. ఆడెవడో తెలుసుకోవడానికి ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. ఈ ప్రపంచం యొక్క గమ్యం కూడా అంతే. మళ్ళీ వాడు అన్నాడు, అవైతే నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. నన్ను నేను తెలుసుకోవాలని అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆ భగవాన్ అన్నాడంటే నువ్వు ఏ నేనైతే అడుగుతాందో నిన్ను నన్ను తెలుసుకోమని ఆ నేను అడిగి ఎలా తెలుసుకోవాలని నన్ను అడుగుతాను ఎందుకు. నువ్వు నీలో నీకు ఒక నేను ఉంది, దాన్ని అడుగు, నిన్ను తెలుసుకోని నన్ను అడుగుతాను, దాన్ని అడుగు నిన్ను తెలుసుకోని నన్ను అడుగుతాను, దాన్ని అడుగు అది తెలుసుకుంటుంది. అంటే ఏమీ కల్పించమే, ఒక చైతన్యం తప్పించి అన్నీ కల్పించమే. ఈ శరీరాలు రాబోయే శరీరాలు అని మనస్సు అహంబ అన్నీ కల్పితమే. ఈ కల్పితాన్ని ఎంతకాలం అయితే విడిచిపెట్టమో, ఇక్కడ కృష్ణుడు చెప్పింది ఏంటంటే కల్పితం ఎప్పుడు కల్పితమే. ఈ కల్పితాన్ని ఎప్పుడు ఎంతకాలం అయితే విడిచిపెట్టము, సత్వగుణం ఆ సత్వ స్వభావం నీకు ఆ సత్వగుణం నీకు స్వాభావికంగా రాదు. కొంతమంది లోపల మంచితనం లేకపోయినా మంచితనం అటు నటిస్తారు, నటించి లోకాన్ని మోసం చేయలేము, కానీ మోసం చేయగలం కానీ ఈశ్వరుని మోసం చేయలేము. కొంతమందికి లోపల మంచితనం ఉండదు, మంచితనం ఉన్నట్టు నటిస్తారు, లోపల సత్వగుణం ఉండదు, ఆ సత్వగుణం ఉన్నట్టు నటిస్తారు. నటిస్తే లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ నువ్వు కృత్రిమ మార్గాల్లో కృత్రిమంలోంచి బయటికి రాకపోతే, కపటంలోంచి బయటికి రాకపోతే నీలో సత్వగుణం ఉన్నట్టు నటిస్తే లాభం లేదు. ఆ సత్వగుణం నీకు స్వాభావికంగా రావాలి. ఎవరికైతే వినయం స్వాభావికంగా వస్తుందో, ఎవడైతే అవినయాన్ని విడిచిపెడతాడో, ఎవరికైతే వినయం కృత్రిమంగా కాకుండా కొంతమంది మర్యాద చేస్తే అది సహజంగా ఉండదు, అసహజంగా ఉంటుంది. ఏదో కృత్రిమంగా చేస్తున్నారు మర్యాద అనిపిస్తుంది. నీ యొక్క గుణ సత్వగుణం కూడా కృత్రిమంగా ఉండకూడదు, స్వాభావికంగా ఉండాలి. స్వాభావికంగా ఉంటే అది సహజమవుతుంది, అది సత్వగుణం సహజమవుతుంది. అప్పుడు ఈ కోరికలోంచి కోపం నుంచి విడుదల పొందుతావు అర్జున. అది స్వాభావికంగా అవ్వాలి, అది కల్పించుకున్నట్టు ఉండకూడదు. అందుకే రాముడు అర్థం అలాంటి వాడు అంటాడు వాల్మీకి. మనం రోజు అర్థం చూసుకుంటాం, ప్రతిరోజు స్నానం చేసాక అర్థం చూసుకుంటాం, ఇలా చూసుకుంటాం, ఇలా చూసుకుంటాం అర్థం. మన ముఖంలో ఏమైనా బాగుందా లేదా, ఎక్కడైనా దుమ్ము ఉంటే ఇలా చూసి చేసుకుంటాం, మళ్ళీ పౌడర్ రాసుకుంటాం, ఎక్కడైనా దుమ్ము ఉందేమో ఇలా చూసుకుంటాం, కళ్ళు ఎలా ఉన్నాయో చూసుకుంటాం, అన్నీ చూసుకుంటాం. రోజు స్నానం చేశాక ఇలా అర్థం ఇలా చూసుకుని బాగుందా లేదా ముఖం చూసుకుంటాం, లేదా ఎక్కడైనా జిడ్డు ఉంటే తుండి పెట్టి తుని చేసుకుంటాం. అలాగే శ్రీరాముడిని, పరమేశ్వరుని, రామచంద్రమూర్తిని కూడా నువ్వు అర్థంలాగా ఉపయోగించుకో. రాముడైన అర్థంలో నేను నువ్వు చూసుకో, చూసుకుని రాముడి గుణాలు నీ గుణాలు సరిపోతున్నాయా లేదా చూసుకో. రాముడి గుణాలకి నీ గుణాలకి తేడాగా ఉంటే నీ గుణాలను తొలగించుకుని రాముడి గుణాలను అలవర్చుకో, అప్పుడు ఆయన స్వరూపం నీకు దొరుకుతుంది, అదే మోక్షం అంటాడు వాల్మీకి. గురుజాడు అప్పారావుగారు సందర్భంలో అన్నారు, ఎవరో సంతోషిస్తారని, ఎవరో మెచ్చుకుంటారని నా మార్గాన్ని నేను విడిచిపెట్టను, నా మార్గంలో నేను ప్రయాణం చేస్తాను. ఎవరో సంతోషం కోసం ఎవరో మెచ్చుకుంటారని, ఎవరో సర్టిఫికెట్లు ఇస్తారని, ఎవరో ఓట్లు వేస్తారని నా మార్గాన్ని మటుకు నేను విడిచిపెట్టను, నా మార్గం నాది అంటారు అప్పారావు గారు. అంటే నేను ఏదో ఒక మాట మాట్లాడాలనుకోండి, ఆ మాట మాట్లాడిన తర్వాత నాకు ఆందోళన వస్తుందనుకోండి, లేదా శరీరంతో ఒక పని చేస్తాననుకోండి, ఆ శరీరంతో ఆ పని చేశాక నా మనసుకు అశాంతి ఆందోళన వస్తుందనుకోండి, లేదా మనసులో ఏదైనా ఆలోచన వస్తుందనుకోండి, ఆలోచన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏదో ఆందోళన అశాంతి వస్తుందనుకోండి, మీకు సత్వగుణం లేదని అర్థం. అంటే నా మాట నా మాట నన్ను ఉద్వేగపరచకూడదు, నాకు వచ్చే ఆలోచన నన్ను ఉద్రేకపరచలేదు, నేను ఎప్పుడైనా చేతులు చేసి పని నన్ను ఉద్రేకపరచకూడదు, అది మంచి అయినా సరే నన్ను ఉద్రేకపరచకూడదు. ఒకవేళ నేను చేతితోడు మంచి పని చేసినా దానివల్ల నాకు అశాంతి కానీ ఉద్రేకం కానీ ఏదైనా వస్తామంటే పైకి మంచి పని కింద కనిపించినా నన్ను ఆ మంచి పని బాగు చేయదు. నా మాట నన్ను ఉద్రేకపరచకూడదు, నా చేత నన్ను ఉద్రేకపరచకూడదు. నాకు వచ్చే తలంపు ఏదైనా ఒక తలం మనకు తలంపులు వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి, మనకు వచ్చే తలంపుల్ని మనకు అశాంతి తీసుకురాకూడదు, ఉద్రేకపరచకూడదు. అలా ఉద్రేకపరుస్తూ ఉంటాయి, రజోగుణాన్ని పెంచేస్తాయి. రజోగుణాన్ని పెంచేస్తే నువ్వు కోరికలుంచి కోపంలోంచి బయటికి రాలేవు అర్జున. వాల్మీకి అంటాడు, మీకు అనేక మంది బంధువులు ఉన్నారు, మీకు అనేక మంది స్నేహితులు ఉన్నారు, మీకు ఏదైనా మంచి మంచి సలహాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కాలేజీల్లో చదువుకుని హై స్కూల్లో చదువుకున్నట్టే మీకు పాఠాలు చెప్పనే మాస్టర్లు ఉన్నారు. ఇలా ఎంతమంది మీకు ఉన్నప్పటికీ, అర్ధబలం ఉన్నప్పటికీ, అంగబలం ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితులు బాగున్నప్పటికీ, మీరు ఏ పని చేసినా కలిసి వస్తున్నప్పటికీ, మీ ఇంద్రియాలు, మీ మనస్సు మీకు అదుపులో ఉన్నప్పుడు అవి తీసుకొచ్చే సుఖం, అవి తీసుకొచ్చే శాంతి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీకు తీసుకురాలేరు. ఈ సంవత్సరం మీరు ఏదైనా వ్యాపారం చేస్తే 10 కోట్లు కలిసి వచ్చిందనుకోండి, మాట వరుసకి మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలో ఉన్నప్పుడు, మీ మనస్సు మీ స్వాధీనంలో ఉన్నప్పుడు, మీ మనస్సు మంచిగా ఉన్నప్పుడు, మీ మనసుకి చాపల్యం తగ్గిపోయినప్పుడు, మీ మనసు శాంతిగా ఉన్నప్పుడు బాహ్యంగా మీకు ఈ మనసు తీసుకొచ్చే శాంతి, ఈ మనసు తీసుకొచ్చే సుఖం, బాహ్యంగా ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ధనాలు కానీ ఏది తీసుకురాలేవు. అంటే నీ మనసు నీ స్వాధీన లేకపోతే, నీ ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టు వినకపోతే, నీ మనసు నువ్వు చెప్పినట్టు వినకపోతే, బాహ్యంగా ఎంత అంగబలం ఉన్నా అర్ధబలం ఉన్నా నువ్వు సుఖపడే అవకాశం లేదు అంటాడు వాల్మీకి మహర్షి రామాయణంలో. మనం ఏదైతే నేను నేను అంటున్నామో ఈ అసత్యం అది, అది నేను నేను అంటున్నాం కదా. మనది ఏదైతే మనం నేను నేను అంటున్నామో అది అసత్యం. ఈ అసత్యంలోంచి బయటపడటానికే ఈ సృష్టి యొక్క ప్రయోజనం, అంతకంటే దీనికి ఒక ప్రయోజనం అంటూ లేదు. మనుషులు రకరకాల మనుషులు ఉన్నారు, దేహాలు వేరు, ఎవరి మనస్సులు, ఎవరి అహంకారం వాళ్ళది, ఎవరి మనస్సు వాళ్ళది, ఎవరి దేహం వాళ్ళది, ఎవరి గుణాలు వాళ్ళు, ఎంత మాయ. మీ శరీరంతో భగవాన్ ఉన్నారు చోట మీ శరీరంతో గొప్ప ఘనకార్యాలు చేయొచ్చు, మీ మనస్సుతో గొప్ప గొప్ప ఊహలు రావచ్చు, మీ మనసుకు గొప్ప గొప్ప ఆలోచనలు రావచ్చు, ఎన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఎవడైతే అందరి హృదయాల్లోనే ఉన్న వస్తువు, ఎవడైతే అందరి హృదయాల్లో శరీరాల్లో నశించే శరీరాల్లో చాపల్యం పొందుతున్నటువంటి మనస్సుల్లో దేహం నేననే తలంపునటువంటి అహంభావనకి అన్నిటికీ ఇంకా లోపలకి ఇంకా లోపలకి ఇంకా లోపల అచేతంగా అందరికీ అందరి హృదయాల్లో హృదయాంతరాళాల్లో ఏ సత్యమైతే ఏ పరమార్థమైతే అందరి హృదయాల్లో ఉందో అది దర్శించిన వాడే, అది ఎవడైతే దర్శించాడో అది నిజమైన దర్శనం, అది ఒక్కటే నిజం. మిగతా మీరు ఏది సాధించినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతే ఏది నిజం, అది తప్పించి హృదయంలోనే నిజం తప్పించి మిగతా ఏది నిజం లేదు. మిగతా కాదు మీరు సాధించవచ్చు, అన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతే ఇది ఒక్కటి హృదయంలో నిజం ఒక్కటంటే ఒక్కటే, అది తప్పించి ఏది నిజం కాదు. మిగతా అన్ని కల్పించు, మనం కల్పించుకునే విషయాలు. మీరు ఏదైనా పెద్ద కాలేజీ కట్టచ్చు, అది మీ మనస్సు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో అంటే నిజమై దానివల్ల మీకు పుణ్యం రావచ్చు. ఇంకో దేహంలో ఇంకో మనస్సులో కర్మ ఎప్పుడు కూడా పాపమైనా పుణ్యమైనా కాలంలో చేస్తాడు, ఇంకో కాలంలో అనుభవిస్తాడు, అది ఖర్చు అయిపోతుంది. పుణ్యమైన అంతే పాపమైన అంతే, ఒక కాలంలో చేస్తాడు ఇంకో కాలంలో అనుభవిస్తాడు, కాల ప్రభావంలో అది కొట్టుకుపోతుంది ఇది కొట్టుకుపోతుంది. చైతన్యం పుణ్యపాపాలకు అతీతమైనది, చైతన్యం సత్యమైనది, చైతన్యం నిత్యమైనది, చైతన్యం శుద్ధమైనది, చైతన్యం నిర్మలమైనది, నీ ముఖం వాటి చెప్పు అంటాడు అర్జున. చైతన్యం నిర్మలమైనది, చైతన్యం నిశ్చలమైనది, చైతన్యం శుద్ధమైనది, నీ ముఖాన్ని ఒకసారి అటు తిప్పు అర్జున. మనం ఎవరి పట్ల అసూయ పడకూడదు. ఇంచదంటే ఎవరి పట్ల మనకు అసూయ ఇచ్చినా మనసుకి అంతర్దృష్టి పోతుంది, అది మన గురించి మనం కాపాడుకోవాలి. మన బాగు కోసమే, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే, మన చైతన్య స్థాయి పెరగటం కోసమే, మన ఆధ్యాత్మిక సంపద కోసమే ఎవరిని చూసి మనం అసూయ పడవలసిన అవసరం లేదు. అంటే అసూయపడతాం అనుకోండి, మరి మనం ఎవరిని చూసి అసూయపడతాం, వాళ్ళకేమో నష్టం కాదు, మనమే నష్టపోతాం, ఆధ్యాత్మికంగా నష్టపోతాం, భౌతికంగా నష్టపోతాం. బతుకున్నంతకాలం అశాంతి చనిపోయిన తర్వాత పాడు లోకాలు. ఈ అసూయ ఎంత, అసూయ ఎంత తేలిగ్గా వస్తుందంటే అసూయకి పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఓ షాడ ఒకటి పెట్టుకోవాలంటే మనం పెట్టుబడి పెట్టాలి, అసూయ పెట్టుబడి పెట్టక్కర్లేదు. దానాలలో కర్ణుడికి గొప్ప పేరు దాన కర్ణుడు అని. పాండవులకు కానీ కౌరవులకు కానీ కర్ణుడుకు ఆ కోణంలో దానం చేయటంలో కర్ణుడుకున్నంత పేరు లేదు. ఒకసారి ఇద్దరు స్నేహితులు అసూయ ఎలా వస్తుంది చెప్పడం మా ఇది, దుర్యోధనుడికి కర్ణుడికి బాగా స్నేహం, కేవలం 100 రూపాయలు కర్ణుడిని నమ్ముకునే భారత యుద్ధంలో ప్రవేశించాడు. ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు ఆ ప్రాంతం ఇంకో రాజకీయ నాయకుడు ఎదుగుతున్నాడు అనుకుంటే ఆయన అణిచేయడానికి చూస్తూ ఉంటారు. రాజకీయం బాగడంలోకి మన వాళ్ళకి రాజకీయం సరే ఇలా వస్తున్నారు వెళ్తున్నారు ఇదే వాళ్ళు తోచి ఇచ్చి పనిచేస్తున్నాడు. ఎర్రే వీడు దుర్యోధన ఇచ్చి పంట ఒక వర్షాకాలం ఒక బ్రాహ్మణుడు వచ్చి నేను యజ్ఞం చేసుకుంటున్నానండి, యజ్ఞాలు చేయడానికి అలవాటు పడ్డాను, యజ్ఞం చేసుకుంటాను, మాకు మీరు డబ్బే వద్దు పొరలే ఇవ్వమన్నాడు. డబ్బే వద్దు, మాకు డబ్బు అవసరం లేదు, పొరలు ఇవ్వండి. ఆ పొరలు ఇస్తేదో 10 బళ్ళు 5 బళ్ళు యజ్ఞానికి ఎంత పొరలు అడిగితే అంత ఇవ్వండి అంటే మరి దుర్యోధనుడు అన్నాడు ఇది బాణం మీరు చెప్పి వర్షాలు చూస్తే విపరీతంగా కురుస్తున్నాయి, వర్షాలు చూస్తే విపరీతంగా కురుస్తున్నాయి, ఇప్పుడు ఈ పొరలు ఎక్కడ దొరుకుతున్నాయి నీకు, మరి యజ్ఞం యజ్ఞం అంటే నమస్కారం చెప్పి బయటకు వచ్చేసాడు. దుర్యోధనుడు మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు వెళ్ళిరా మరి పొరలు ఇవ్వలేము, ఇక్కడ వర్షాలు కురిస్తే తడిచిపోయింది కదా పొరలు అంతా. కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. మరి కర్ణుడు కూడా పొలలు, కర్ణుడికి కూడా ఉన్న పొలలన్నీ తెలిసిపోయినాయి, వర్షాలు అధిక వర్షాలు కురుస్తుంది. అంటే స్వాభావిక నేర్చుకున్నదానికి స్వాభావికంగా వచ్చింది. కర్ణుడు వాళ్ళ యొక్క పరిచయ వాడికి అతని పరిచారకులు ఉంటారు కదా, కర్ణుడికి ఆ పరిచారకులను తెలకేసి మనం ఉన్న ఇల్లు ఇప్పేసి లోపల ఉన్న దూలాలు, ఇంటికి లోపల ఉన్న దూలాలు తర్వాత కదా ఇల్లు ఇప్పేసాడు, దూలాలు వాడికి అతికెప్పాడు, యజ్ఞం చేసుకుంటాడు అన్నాడు వాడి కర్ణుడు. ఈ వార్త దుర్యోధనుడికి తెలుస్తుంది. ఈ వార్త ఎవడో తెలిసింది అప్పుడు అడు కళ్ళు తెరిచాడు. నేను నేర్చుకున్నాడు కదా, నాకు ఇది తక్కలేదు అడిగి, నాకు ఇది తక్కలేదు ఇది ఇవ్వటం అనేది నీకే సాధ్యం, నాకు సాధ్యం కాదు. నాకు నిన్ను చూసి ఒక స్టేజ్లో నేను అసూయపడ్డాను, నిన్ను చూసి అసూయపడ్డాను నాకు పొరపాటు, నీవు నువ్వే నేను నేనే అన్నాడు. ఆ గుణం ఇంకొకరికి రాదు, నీకున్న గుణం నేను నేర్చుకుంటే వచ్చింది నీకు సహజంగా, అది అంటే సహజమైంది నీకు, అది సహజమైంది కాబట్టి అమ్మా అది స్ఫురించింది ఇంట్లో పొరలేదు, లేకపోతే నాకు స్ఫురించలేదు అది. ఇంకేదంటే నేను నేర్చుకుంది కృత్రిమ నాది, నీకు సహజం. అంటే ఆ గుణానికి సంబంధించినంత వరకు నీ అవినిచ్చారు నేను సరిపోను. ఏం చేస్తా అంటే ఎప్పుడు చూసుకుంటా ఉంటాడు, ఆ లోపల కిరుగుతూ ఉంటాడు, నీ మెదడులోకి తీసుకొస్తూ ఉంటాడు, నీ కనిపించేలా చేస్తూ ఉంటాడు, నీ కనిపించేలా చేసి లోపల ఇంత డస్ట్ ఉంది, ఇంత దుమ్ము ఉంది, ఈ దుమ్ము బయటకు వస్తేనే కానీ నీకు మోక్షం రాదని చెప్పి మళ్ళీ సాధన చేయిస్తాడు. నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని, నీ లోపల ఉన్న మాయని, నీ లోపల ఉన్న ప్రకృతిని, నీ లోపల ఉన్న వికారాలని అన్నిటిని కూడా కక్కిస్తాడు. అప్పుడు కానీ గురువు ఏ స్థానంలో ఆ స్థానం పొందలేవు, దాని గురువుకి తెలుసు. చ్యుతుడు అచ్యుతుడు, చ్యుతుడు అచ్యుతుడు, చ్యుతుడైన వికారాలు ఉన్నవాడు చ్యుతి అయిపోతాడు, అచ్యుతుడంటే వికారాలు లేనివాడు. విష్ణువుకి ఒక పేరు ఉంది, చైతన్యం ఒక్కటంటే ఒక్కటే, ఆ చైతన్యాన్ని కొంతమంది శివుడు అంటారు, కొంతమంది విష్ణువు అంటారు, కొంతమంది దేవి అంటారు, ఎవరికి ఇష్టమైతే పిలుస్తారు. ఒక్కటంటే ఒక్కటే అచ్యుతుడు, విష్ణువుకి అచ్యుతుడు అని పేరు. వికారాలున్నవాడు చ్యుతి అవుతాడు, చ్యుతి ఎప్పుడూ లేకుండా ఉండేవాడు ఎవడు? అచ్యుతుడు. ఏం చేద్దండి, వికారాలున్నవాడు చ్యుతి పడకుండా ఉండలేడు, వికారాలు లేనివాడు పడడు. ఎప్పుడు ఈ వికారాలు లేనివాడు పడడు కాబట్టి వాడే అచ్యుతుడు. ఆ అచ్యుత వికారాలు ఉన్నప్పుడు, వాసనలు ఉన్నప్పుడు నువ్వు జన్మలు రాకుండా ఆపి చేసుకోలేవు. ప్రాణం పోయేటప్పుడు ఈ ప్రాణం పీడించేస్తుంది, మనస్సు పీడించేస్తుంది. చిన్నతనంలో అమాయకత్వంగా రోజులు వెళ్ళిపోతాయి. చూరిపేటో పడమరేటో తెలియకుండా రోజులు వెళ్ళిపోతాయి. వయసు వచ్చాక కోపతాపాలతోటి రోజులు గడుపుతాం. మున్నరకంగా రోజులు గడుపుతాం. ముసలితనం వచ్చాక జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుంటూ ఏడుస్తూ కూర్చుంటాం. నీ యవ్వనంలో నువ్వు యవ్వనంలో సాధన చేయలేనప్పుడు, యవ్వనంలో నీ వయస్సులో ఉన్నప్పుడు, ఈ కోరిక కోపంలోంచి నీ విడుదల కాలేనప్పుడు, ముసలితనం వచ్చాక వాళ్ళకి అట్లోకి వెళ్ళి తనకి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు సాధన చేసి తరించేది అర్జున. వయస్సులో ఉండగా నీ శరీరాన్ని కోపతాపాలకు అప్పచెప్పి మంచం పట్టాక నాకిస్తావా నీ శరీరాన్ని? పండు కుళ్ళిపోయాక నన్ను తినమంటావా? వయసులో ఉన్నప్పుడేమో మున్నరకంగా బతికి చావటానికి సిద్ధంగా ఉన్నప్పుడా దేవుడు? ఈ మాత్రం తెలియకుండా ఉన్నాను నేను అర్జున. ఒకసారి ప్రారంభం భీష్ముడు చాలా గొప్పవాడు. అర్జునుడి కంటే ధర్మరాజు కంటే భీష్ముడు చాలా గొప్పవాడు. తాతగారు శంకరాచార్యులు వారు గంగానది గురించి స్తోత్రం చేస్తూ, నువ్వు భీష్ముడికి మాతవు, నువ్వు భీష్ముడికి మాతవు అంచేది నీకు గౌరవం పెరిగింది గంగా అంటాడు. అది అంత గొప్పవాడు భీష్ముడు. ఈ తల పెట్టుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. కాశీలో గంగానది ఉంది. ఆ గంగానది గురించి స్తోత్రం చేస్తూ ఎవరు శంకరాచార్య వారు అంటాడు, ఓ గంగా నువ్వు భీష్ముడికి తల్లివి కాబట్టి నీకంత గౌరవం పెరిగింది గంగా. అటువంటి భీష్ముడు మంచి చేయలేక చెడ్డవాళ్ళ పక్షంలో ఉన్నాడు. ఇంత గొప్ప భీష్ముడు పాండవుల తరఫున లేడు, కౌరవుల తరఫున యుద్ధం చేశాడు. రాత ఉరయంలో గొప్పవాడు, బలంలో గొప్పవాడు, ఉరయంలో గొప్పవాడు, గుణంలో గొప్పవాడు. ఏది మంచో ఏది చెడ్డో నాకు తెలుసు, ఏదో ధర్మము ఏదో అధర్మము నాకు తెలుసు. ఇవన్నీ తెలుసుండి ఈ దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం కట్టుబడిలా తయారయ్యా అంటాడు భీష్ముడు. అంచేదే చాలా కొంతమంది పెద్దలు అంటారు, కర్మను బట్టి చుట్టాలు జరుగుతారు. కొంతమంది పెద్దలు ఏమంటారంటే, మన పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి చుట్టాలు జరుగుతారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి వివేకాన్ని పెంచుకుని తెలివితేటలుగా స్నేహితులు ఎన్నికొన్న చుట్టాలను మనం ఎలాగ తప్పించలేము? పుట్టకపోతే గొడవలు తీర, పుట్టేశాం కదా మనం. పుట్టేటప్పుడు చుట్టాలు వచ్చేస్తారు ఇంకా. అంటే చుట్టాలు మార్చుకోవడం నీ వల్ల కాదు, చీర పుట్టేశావు కదా నువ్వు. అది మంచివాళ్ళైనా తప్పదు, చెడ్డవాళ్ళైనా చెడ్డవాళ్ళైనా చుట్టాలే, మంచివాళ్ళైనా దుర్యోధనుడైనా చుట్టం. ఇంకా ఇంకా చుట్టాలను ఎలాగా మార్చుకోలేం? కొంచెం నీ వివేకాన్ని ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి, కొన్ని స్నేహాలైనా మంచి ఎన్నుకో. చుట్టాలను మార్చుకోలేవు, ఇక రాతది. కొంచెం నీ మనస్సు నిర్మూలన చేసుకుని, జాగ్రత్తగా ఆలోచించుకుని, దూరదృష్టితోటి ఆ వివేకాన్ని పెంచుకుని, డిస్క్రిమినేషన్ని పెంచుకుని, కొంచెం స్నేహితులైన మంచి వాళ్ళని ఎన్నుకో, మంచి పుస్తకాలను ఎన్నుకో, మంచి స్నేహితులు ఎన్నుకో. నీకు ఒకవేళ మంచి స్నేహితులు దొరకకపోతే మంచి పుస్తకాలనే ఎన్నుకో. ఇంకా చుట్టాలు ఎలాగ తప్పదు, ఆ కర్మను బట్టి సిద్ధమవుతారు. మాటను పోషించుకోవడానికి అధర్మ పక్షంలో ఉంటాం. అక్కడ అంత మంచివాడు, అంత గొప్పవాడు అధర్మ పక్షం, ఇది తర్రాత ఎలా రాత. ఈ మాటలన్నీ వదిలేయండి. శంకరాచార్యుల వరంతుల ఆచార్యుడు కూడా, ఓ గంగా భీష్ముడికి తల్లి అయ్యావు, ఇంకేం కావాలంట? ఏంటి అధర్మ పక్షంలో ఉన్న భీష్ముడికి ఇంత ఉన్నత స్థాయి ఇచ్చే ఆచార్యుల వారు మాట్లాడారు. విష్ణుడికి తల్లి అయ్యి మమ్మల్ని పునీతులను చేస్తున్నావు గంగా, నీలో స్నానం చేసేవాడు. అంటే భీష్ముడు ఎంత గొప్పవాడో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి, అయినప్పటికీ ఆయన రాతది అధర్మ పక్షంలో ఉన్నది తల రాత. నీవు ఎంతకాలం అయితే నీ హృదయంలో ఉన్నదా, ఇప్పుడు నీ దేహంతో ఎలాగైతే ఏకం పొందుతున్నావో, నీ మనస్సుతో ఎలాగైతే ఏకం నీ మనస్సుతో ఎలాగైతే ఏకంగా ఉన్నావో, ఇప్పుడు నీ దేహంతో ఎలాగైతే ఏకంగా ఉన్నావో, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఎలా అనుకుంటున్నావో, మనస్సులో అశాంతి ఉన్నప్పుడు నేను అశాంతి, మనస్సులో అశాంతి ఉంటుంది, దేహానికి రోగం ఉంటుంది, మనస్సుకి అశాంతి ఉంటుంది. నీ మనస్సుతో సాదాత్యం పొందుతున్నావు కాబట్టి నేను అశాంతిగా ఉన్నాను, అశాంతిగా ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు దేహంతో ఏకంగా ఉన్నప్పుడు నీ మనస్సుతో నువ్వు ఏకంగా ఉన్నావు. అలాగే నువ్వు చైతన్యంతో ఏకంగా ఉండే వరకు, చైతన్యంతో ఏకం అయ్యే వరకు పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. ఇది తప్పించలేము అర్జున, మీరు అంతరం వేసుకోండి. ఇది జిమ్మిక్కులు జిమ్మిక్కులు జిమ్మిక్కుల వల్ల వచ్చేది కాదు, జిమ్మిక్కుల వల్ల గమ్మత్తుల వల్ల రాదు. జిమ్మిక్కుల వల్ల వచ్చేది కాదు విద్య, గమ్మత్తుల వల్ల వచ్చేది కాదు, మహిమల వల్ల వచ్చేది కాదు. చమత్కారాల వల్ల వచ్చేది కాదు, ఇది ఆత్మవిద్య. విద్య అంటేనే ఆత్మవిద్య. ప్రహ్లాదరు అంటూ ఉంటాడు, ఈ చప్పగా ఉండే చదువులు ఎంతకాలం చదువుతారు, ఆత్మవిద్యను నేర్చుకోండి అంటాడు ప్రహ్లాదుడు. అంటే చప్పటి విద్యలు, చప్పచప్పగా ఉండే విద్యలు అంటే కేవలం పొట్టకే పనికి వస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకునే విద్యలను కేవలం పొట్టకే పనికి వస్తాయి. ఎంత తిన్నా వలకాట్లేకే కదా శరీరం. ఆ విద్యను నేర్చుకోవద్దని కాదు, చప్పటి విద్యలు, చప్పటి చప్ప చప్పగా చప్ప చప్పగా విద్యలు ఉంటాయి. నీ పొట్ట ఎంత నిజమో ఆ విద్యలు అంటే నిజమో, పొట్ట పోషించుకోవడానికి పొట్ట పనికి వస్తాయి. ఆ చప్పటి విద్యలతో ఆగకండి. నిజమైన విద్య, సత్యమైన విద్య, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం సంపాదించునంటాడు ఆ తోటి బాలకులతోటి ప్రహ్లాదుడు. కో స్టూడెంట్స్, మనం చప్పట విద్యలు చదువుతున్నాం, మేస్టారు చెబుతున్నారు మనకి చప్ప చప్పగా చప్ప చప్పగా ఉన్నాయి చప్పట విద్యలు. ఈ చప్పటి విద్యల్లోంచి, చప్పటి విద్యలతో పోయి మనం జన్మరాహిత్యంలోంచి, ఈ జన్మ మరణ రాహిత్యంలోంచి, పునర్జన్మలోంచి విడుదల పొందడం సాధ్యం కాదు. ఈ చప్ప చప్పగా చప్ప చప్పగా ఉండే విద్యల్లోంచి నిజమైన విద్య, సత్య విద్య, ఆత్మవిద్య అది నేర్చుకున్నప్పుడు కూడా ఆత్మజ్ఞానం కలిగేది. ఆత్మజ్ఞానం కలిగితే కదా మనకు మోక్షం నిర్వాణం, అదే కదా నిర్వాణ సుఖం, అదే మోక్ష సుఖం. అప్పుడు కదా మన ఈ సంసార చక్రంలోంచి, జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొందేది అని తోటి బాలకులతో చెప్తాడు ప్రహ్లాదుడు. చప్ప చప్పగా ఉన్నాయి. అంటే చప్పటి విద్యలకి ఏమీ ప్రాధాన్యత లేదని కాదు, పొట్టకే సరిపోతాయి, పొట్ట పోషించడానికే సరిపోతాయి. అయితే నీ హృదయంలోని నిజాన్ని, నీ హృదయంలోని నిజం ఏంటో తెలియపరచవు ఆ విద్యలు. నీ హృదయంలోని నిజం ఏంటో తెలియపరిచేది ఆత్మవిద్య. అంటే భగవంతుడు కూడా గీతలో విద్యలు చాలా ఉన్నాయి, అందులోనే ఆత్మవిద్యను అర్జున అంటాడు. అంటే నీకు దేహంతో తలాప్తి, దేహంతో ఏకంగా ఉన్నప్పుడు, మనసుతో ఏకంగా ఉన్నావు, చావులు తప్పవు, పుట్టుకలు తప్పవు, నువ్వు చేసింది ఏదో, నువ్వు ఏది చేస్తే అది ఏదైనా, నువ్వు ఏది మాట్లాడినా మాటలే, నువ్వు మాట్లాడిన మాటలే, నువ్వు అజాగ్రత్తగా మాట్లాడితే, నువ్వు మాట్లాడిన మాటలే నిన్ను పీడిస్తాయి. అజాగ్రత్తగా పనులు చేస్తే అయ్యే నిన్ను పీడిస్తాయి. ఉపయోగలేని ఆలోచనలు, అవసరమైన ఆలోచనలు వస్తాంటే, చెడ్డ తలంపులు నువ్వు పెంచుకుంటుంటే, పెంచుకుంటే అయ్యే నీ చావుకు కూడా కారణం అవుతాయి. అంటే నీ హృదయంలో ఉన్న పరమ సత్యాన్ని, నీ హృదయంలో నేటి ట్రూత్, నగ్న సత్యాన్ని గ్రహించే వరకు ఆ నేకెడ్, నీ హృదయంలో ఉన్న పరమ సత్యం, ఆ నేకెడ్ ట్రూత్, అది ఆ చైతన్యం, అది నిత్యమైనది, అసత్యమైనది, ఏకమైనది, శుద్ధమైనది. దాన్ని గ్రహించే వరకు, అంటే గ్రహించడం అంటే ఊహించడం కాదు, దాంతో ఏకమయ్యే వరకు నీ మనస్సు ధ్వంసం అవదు, నీ మనస్సు నశించదు. ఎంతకాలం అయితే నీ మనస్సు నశించదు, కోరికలన్నీ మనస్సులో ఉంటాయి కదా, మళ్ళీ పుడతా ఉంటావు, మళ్ళీ చేస్తూ ఉంటావు, నీకు ఇదే పని. ఇందులోంచి ఈ చక్రంలోంచి బయటికి రాలేవు. ఏ గురువు దయ లేకుండా, ఈశ్వరుని యొక్క దయ లేకుండా, డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా, నీ తెలివితేటల వల్ల కేవలం ఈ చక్రంలోంచి బయటికి రాలేవు. మీకు బాహ్యంగా అదృష్టం ఏంటి ఆడుతూ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి దురదృష్టం ఏంటి ఆడుతూ ఉండొచ్చు, అదే అసత్యమే, ఇది అసత్యం, అసలు దాంతో ఏకం అవ్వద్దు అంటాడు. ఒకసారి గణపతి శాస్త్రి గారు భగవాన్ గారు, నువ్వు కూరలు బాగానే వండుతున్నావు, వంట బాగానే ఉంటుంది, కూరలు భగవానికి అసలు వంటింట్లో దేవుడు అని పేరు, తర్వాత పేరు మార్చేశారని, మొట్టమొదటి పేరు వంటింట్లో దేవుడు అని. ఎవరైనా భక్తులు వస్తే కూర్చుంటే కంచెం కూర్చున్నారు, ఎవరు లేరనుకుని ఆయన చూడటానికి వెంటే వంటింట్లోకి వెళ్ళిపోయేవారు. కేర్ ఆఫ్ అడ్రస్ వంటింది. కొంతమంది కూరలు వండటం అన్నా, అన్నం వండటం అన్నా, ఇవన్నీ పని చేయటం, వంటిళ్ళు అంటే చాలా ఇష్టం కొంతమంది. కొంతమంది కూరలు ఒట్టిగడ్డి అద్భుతంగా వండగలరు, కొంతమందికి బంగారం లాంటి వంకాయలు తెచ్చిస్తే శుభ్రంగా పాడు చేసి విడిచిపెట్టేస్తారు. మాకు వంట చేతకదని చెప్పరు, వంకాయలను తిడతారు, గరిటిని తిడతారు, డాకను తిడతారు, గ్యాస్ పోయిన తిడతారు, అందరినీ తిట్టడం ఇలా వంట చేత కాక. బంగారం లాంటి వంకాయలను తెచ్చి శుభ్రం తగలేసేస్తారు. కొంతమందికి ఒట్టిగడ్డి రోడ్డు మీద దొరికే పచ్చగడ్డి తీసుకొస్తే అద్భుతంగా ఉండేస్తారు. అదే వారు ఈ కూర తినరంటాం అనుకోండి, మేము తినిపిస్తాం అంటారు. అది వంట, వంటలో అద్భుతం. భగవాన్ కూరలు అద్భుతంగా వండుతారు. అన్నం బాగుంటుంది, కూరలు కూడా బాగుంటుంది, సాంబార్ అన్నీ బాగా వండుతాయి. అంతవరకు బాగానే ఉంది. ఎవరన్నారు, గణపతి శాస్త్రి గారు అన్నారు, అంతవరకు నువ్వు బాగానే నేర్చుకున్నావు, వంటలు కూరలు బాగానే వండుతున్నావు, మామూలుగా అన్నం కూడా బాగా వండుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సాంబార్ ఏంటి, చారు ఏంటి, అన్నీ బాగానే, ఒక రసం, ఇవన్నీ అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకో వంట కూడా నేర్చుకున్నావు, దానివల్లే మాకు ప్రమాదం వస్తుంది అన్నారు. అంతవరకు బాగానే ఉంది, ఇంకో వంట కూడా నువ్వు నేర్చుకున్నావు, అది నేను చూడటానికి చాలామంది వస్తున్నారు, నువ్వు అమాయకులా కనిపిస్తున్నావు, మామూలుగా మాట్లాడుతున్నావు, మీరు బాగున్నారా అంటావు, ఏం చేస్తున్నారంటావు, స్నానం చేశారా అంటావు, భోజనం చేశారా అంటావు, ఎప్పుడు వచ్చారంటున్నావు, ఎప్పుడు వచ్చారంటే ఇలాగేదో మాట్లాడుతూ ఉంటావు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అహంకారాన్ని మాంస ముక్కల కింద కోసేసి నీ దృష్టిలో పెట్టం, ఇది ఒక పొరపాట. వాళ్ళకి తెలియకుండా మాంసం కోడిని మాంసం ముక్కల కింద ఎలా కోసేస్తారో, వాళ్ళ అహంకారం శుభ్రంగా మాంసం ముక్కల కింద కోసేసి దాకలో ఉడకేసి ఆ మాంసాన్ని తీసుకొని అహంకారం అనే అహంకారాన్ని శుభ్రంగా ముక్కల ముక్కల కింద నరికేసి దాకలో పెట్టి శుభ్ర, అసలు నీకు వంట చేస్తున్నాను కదా, ఈ వంట కూడా బాగా నేర్చుకుని ఈ కూరలు పెట్టి అరుణాచలేశ్వరుడికి అన్నం పెడుతున్నావయ్యా, ఇదే రమణ నువ్వు చేసే పని, నీ దొంగ నాటకం ఇది, అరుణాచలేశ్వరుని పోషిస్తున్నావు నువ్వు. మనుషుల యొక్క అహంకారాలను కూరల కింద వండి, మనుషుల యొక్క అహంకారాన్నే ముక్కల కింద చేసేసి దాఖలేసి కూర కింద ఉండి అరుణాచలేశ్వరుడికి అన్నం కింద పెడుతున్నావు, అరుణాచలేశ్వరుని పోషిస్తున్న వాళ్ళు, ఇది నువ్వు చేసే పని రమణేశ్వరుడు. బయట కూరలు కనిపిస్తున్నాయి, ఈ కూరలు వంటది చాలా మందికి తెలియటం లేదు. వంకాయ కూర బాగా వండాడని బాగా తెలుస్తుంది, కానీ ఎంతమంది అహంకారాన్ని కోసేది దాఖలు ఉండాలి, అరుణాచలేశ్వరి పళ్ళెంలో పెట్టి భుజింపు చేస్తున్నావు, ఇది మటుకు చాలామంది కళ్ళకు కనపడటం లేదు. ఆ వంట ఒకటే కాదు, ఈ వంట కూడా నేర్చుకుని మా ప్రాణాలు పిండేస్తున్నావు. అరుణాచలేశ్వరుడికి లోటు లేకుండా చేసేస్తున్నావు, అరుణాచలేశ్వరుడికి సాపాటు లేకుండా కడుపు నిండా పెట్టేస్తున్న వాడికి మహంకార నాడు నెంగలడేమని మొక్కల కింద పోసేసి వండేసి మరీ పెడుతున్నావు. ఆత్మని మరచి నువ్వు దేహం అనుకుంటున్నావు, దేహము నేను నువ్వు అనుకుంటున్నావు, అంతకాలం నీకు పునర్జన్మలు తప్ప. మనందరం దేహమే నేనే అనుకుంటున్నాం కదా, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నా అనుకుంటున్నా, నీకు పునర్జన్మలు తప్ప ఇందులో రాజీ లేదు. నువ్వు ఇప్పుడు నీ మనస్సుతోటి దేహంతో ఎంతకాలం అయితే తాదాక్ష్యం పొందుతావో, దేహంతో మనస్సుతో ఎంతకాలం అయితే కలిసి ఉంటావో అంతకాలం నీ జన్మలు ఎత్తుతూ ఉంటావు, పుడతా ఉంటావు, జన్మలు ఎత్తుతూ ఉంటావు, పుడతా ఉంటావు. మరి జన్మల యొక్క ప్రవాహం ఎప్పుడు ఆగిపోతుంది అర్జున? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనోదేహములతో తాదాక్ష్యం పొందిన వాడి హృదయంలో కూడా ఆనందం ఉంటుంది, అక్కడ దాకా పశువులో ఆనందం ఉంటుంది. మనకు రెండు కాళ్ళు ఉన్నాయి, నాలుగు కాళ్ళు ఉన్నాయి, జంతువు హృదయంలో కూడా ఆనందం ఉంటుంది. ఈ మనోదేహములు దాటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, ఆ హృదయంలో ఉన్న ఆనందంతో, హృదయంలో ఉన్నటువంటి సత్యముతోటి, ఆ హృదయంలో ఉన్నటువంటి మహావిరువితోటి ఎప్పుడైతే ఏకం పొందాడో, ఆ ఏకం ఇప్పుడు అజ్ఞానులు అజ్ఞాన హృదయంలో ఆనందం ఉంటుంది, జ్ఞాన హృదయంలో ఆనందం ఉంటుంది, కేవలం మనుషులు జంతువుల హృదయంలో కూడా ఆనందం ఉంటుంది. కానీ ఆ జంతువు తెలుసుకుని ఆ జంతువు సాధన చేసి పరమేశ్వరుడి పాదాలకు తన పరమేశ్వరుడి పాదాల మీద తన మనస్సు నిలబెట్టి ధ్యానం చేసి ఆ జంతువు కనుక తన హృదయంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుంటే, తన హృదయంలో ఉన్న ఆనందంతో ఏకమైతే ఆ జంతువు కూడా పునర్జన్మ ఉండదు. మనిషికే కాదు జంతువు కూడా పునర్జన్మ ఉండదు. అర్జున, జంతువుకి తన హృదయంలో ఉన్నది తెలిసిందని కూడా పునర్జన్మ రాకపోతాయి. మనం మనుషులమే. అట్లాంటి నాలుగు కాళ్ళు ఉన్నాయి, మనకు రెండు కాళ్ళు ఉన్నాయి. అయితే మన హృదయంలో ఉన్న ఆనందం మనకు తెలియనంతకాలం శవాలను మళ్ళీ తప్పదు. అప్పుడు వరకు శవాలు వస్తూనే ఉంటాయి, జన్మలు ఎత్తుతూనే ఉండాలి, పుడుతూనే ఉండాలి, శ్మశానానికి వెళుతూనే ఉండాలి. అయితే నీ హృదయంలో ఉన్న నీ హృదయంలో ఉన్న ఆనందం, ఆనంద స్రవంతిలో, చైతన్య స్రవంతిలో, ఆ మహా వెలుగులో నీ విలీనం అయ్యే వరకు దేశదెమ్మరి, దేశ దిమ్మరులు, ఈ బుడబొక్కలు, వీడు బుడబొక్కలు దేశ దిమ్మరులు ఎలా తిరుగుతూ ఉంటారు, అలా చచ్చిపోయి పుట్టి చచ్చిపోయి పుట్టి ఎన్నో కొంపలు మార్చి పుట్టడం చావటం కొంపలు మార్చటం ఇలా కొంపలు మార్చి కొంపలు మార్చి ఏమో ఏదో ఒక జన్మలకు దయ్యేశ్వర పరమేశ్వర అనుగ్రహం అండి హృదయంలో ఉంటుంది అనేది నీకు ఎరుకలోకి వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తున్నట్టండి ఇక్కడ ఉన్న దాన్ని వదిలేసి ఎన్ని కొంపలు తిరిగాను, ఎన్ని దేహాలు ఎత్తాను, ఎన్ని శవాలు మోశాను, ఎన్నిసార్లు చచ్చిపోయాను, ఎన్నిసార్లు శవాలు వచ్చినవి, శవాలు ఎన్నిసార్లు తగలబెట్టారు, అవన్నీ స్వప్నమైన సంగతి నీకు అప్పుడు ఎరుకులోకి వస్తుంది. ఆ శవాలు ఆ కర్మలు, ఆ శవాలు ఆ కర్మలు నువ్వు మోసిన అదృష్టాలు, నువ్వు మోసిన దురదృష్టాలు. నీ చుట్టాలు, నీ స్నేహితులు, నీ విరోధులు అన్ని స్వప్న మాత్రమైన సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీ హృదయంలో నువ్వు మేల్కొనే వరకు. నీ హృదయంలో ఎప్పుడైతే మేల్కొన్నావో అప్పుడు తెలుస్తుంది వాటికి నీకు ఎట్టి నీ అదృష్టంతో కూడా నీకు ఎట్టి సంబంధం లేదనే సంగతి అప్పుడు తెలుస్తుంది. అర్జున, కృష్ణుడి గీతలు వచ్చేది చేతికి నీకు బంగారం లాంటి నీళ్ళు అందుతంటే చెరువుల చుట్టూరు, కాలువల చుట్టూరు, బోదుల చుట్టూరు, కాలువల చుట్టూరు, చెరువుల చుట్టూరు తిరగవలసిన పని ఏంటి నీకు చేతికి బంగారం లాంటి నీళ్ళు అడుగుతాంటే. నీకు అందుతా అంటే ఒలకాటులోకి యాత్ర చేయవలసిన పని నీకేముంది అర్జున? నా చేతికి బంగారం లాంటి నీళ్ళు అంతనే కొన్ని తాగటానికి ఎక్కడో చెరువు దగ్గరికి నేను ఎందుకు పరిగెడతాను? వైరాగ్యాన్ని వైరాగ్యాన్ని పెంచుకోకుండా, వైరాగ్యం లేకుండా, అభ్యాసం లేకుండా, అభ్యాస వైరాగ్యం వైరాగ్యం ప్రాక్టీస్ చేయకుండా, అభ్యాసం ప్రాక్టీస్ చేయకుండా ఆత్మజ్ఞానం కలగదని చెప్పాడు గీతను. ఎవడైతే ప్రాక్టీస్ చేయడో ఆత్మవిద్యని, ఎవరికైతే వైరాగ్యం లేదో వాడికి బ్రహ్మానుభవం కలగదు, బ్రాహ్మీ స్థితి కలగదు, బ్రహ్మవేత్త కాలేడు. నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వు కర్తను అనుకోవటం వల్ల. ఒకసారి నీకు దుఃఖం వస్తుంది, ఒకసారి నీకు సంతోషం వస్తుంది, ఒకసారి పైకి ఎగురుతున్నావు, ఒకసారి కింద పడుతున్నావు, ఇవన్నీ నువ్వు కర్తను అనుకోవటం వల్ల ఈ పరిస్థితులన్నీ నీకు వస్తున్నాయి. కానీ బ్రహ్మముకి జ్ఞానానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. నేను చేశానని అనుకోదు, నేను అనుభవిస్తున్నాను అనుకోదు. చేశాను అనుకునేది ఉన్నప్పుడు, నేను అనుభవిస్తున్నాను ఉన్నది అని అనుకునేటప్పుడు నీకు పునర్జన్మలు రాకుండా ఎలా ఆగుతాయి అర్జున? అని చెప్పి అరుణాచల శివ చేయండి. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. తిండికి తిండి నిన్ను చేరి తిని, తిండిని నిన్ను చేరి తిని, తిన నానేను తిన నానేను, శాంతమైపోవును అరుణాచల. అది మన కడసారి జన్మ. మన అజ్ఞానాన్ని శేషం లేకుండా ఆయన భుజించినప్పుడు ఇంకా మన జన్మలకు కారణం అజ్ఞానం, దుఃఖానికి కారణం అజ్ఞానం, కోరిక కారణం అజ్ఞానం, కోపానికి కారణం అజ్ఞానం, అసూయకి కారణం అనే అజ్ఞానం, ఇవన్నీ చావు పుట్టిన కారణం అజ్ఞానమే. తిండిని ఈ అజ్ఞానం తినాలి నువ్వు, ఈ అజ్ఞ తిండిని నా అజ్ఞానాన్ని నా అజ్ఞానం దగ్గరికి నువ్వు రావక్కర్లేదు, నా అజ్ఞానాన్ని నీ దగ్గరికే తీసుకొచ్చాను. తిండిని నిన్ను చేరి తిని, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వచ్చాను. తిండిని నిన్ను చేరి తిని, తిన నా నేను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మనం ఏదైతే సాధన విషయం అటుంచండి, మనం ఏదైతే నేను నేను అంటున్నాము, ఇది అసత్యమైనది, ఇది అసహజమైనది, నూటికి నూరు పళ్ళు మిథ్యాపూరితమైనది. మనం ఏం చేయాలంటే అది కాని దానితో వచ్చి తాదాక్ష్యం పొందిపోతుంది, త్వరపడిపోతుంది. ఇప్పుడు ముందు ఈ రెండే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే నేను 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 అనుకుంటున్నామో అది నూటికి రూపాయలు నిజం అనుకుంటున్నాం, అది నూటికి రూపాయలు నిజం కాదు. అది నూటికి రూపాయలు సత్యం అనుకుంటున్నాం, నూటికి రూపాయలు సత్యం కాదు. అది నూటికి రూపాయలు సహజం అనుకుంటున్నాం, నూటికి రూపాయలు సహజమైనది కాదు. ముందు మనకు అర్థమైతే తర్వాత దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసుకోండి. ముందు ఫండమెంటల్గా చిన్న విషయం అర్థం కావాలి. ఈ దేహము నేననే చిన్న తలంపులో ఎంత గొందరగాళం ఉందవయ్యా అన్నారు భగవాన్ ఓ పండితులు అన్నాడు. దేహము నేననేది చిన్న తలంపు, ఎంత గందరగోళం, ఎంత గందరగోళమా, ఎంత అల్లరా, ఎంత గొడవ ఉందా, ఏంటి ఇన్ని కొమ్మలు ఉన్నాయా దీనికి, ఇన్ని పాపాలు పుణ్యాలు కర్మలు ఎన్నున్నాయి, అదృష్టాలు దురదృష్టాలు ఎన్నున్నాయి, జంతు దేహాలు స్త్రీ దేహాలు పురుష దేహాలు చెట్టు దేహాలు ఎన్ని ఎన్ని దేహాలు, ఎన్ని కర్మలు, ఎన్ని గొడవలు. ఈ దేహము నేను అనే చిన్న తలంపులో ఎంత అల్లర ఉందా, ఇన్ని కొమ్మలు ఉన్నాయా, ఇన్ని శాఖలు ఉన్నాయా అని భగవాన్ పండితులు అడిగాడు. భగవాన్ అన్నారు, మర్రి విత్తనం ఎంత చిన్నది, అంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద చెట్టు, ఇన్ని పెద్ద ఆకులు, ఇన్ని పెద్ద రొబ్బలు ఉన్నాయా, అలాగే దేహము నేననే చిన్న తలంపులో ఎంత అల్లర ఉంది అన్నారు. మరి మర్రి విత్తనం చూస్తే ఈ విత్తనంలో ఎన్ని కొమ్మలు ఉన్నాయా, ఎన్ని రబ్బులు ఉన్నాయా అనిపిస్తుంది మనకి. అలాగే దేహము లేని తలంపులు ఎంత అల్లరుందా, ఎంత పునర్జన్మలు, ఎంత ఎంత అశాంతి, ఎంత క్షోభ, ఎంత దుఃఖము, కపటాలు, కర్పణ్యాలు, అదృష్టాలు, దురదృష్టాలు, గొప్పలు, తెప్పలు, అప్పులు, ఎంత గొడవ ఉందవయ్యా. అవును ఉందా, మరి మర్రి విత్తనంలో అంత చెట్టు ఎలా ఉందో, ఇంత గొడవ అంత, ఆ దేహము నేననే చిన్న తలంపులోనే ఉంది ఇది మన. అది ఆ తలంపు అసహజం, అది అసత్యం. కానీ దాన్ని సంతృప్తిపరచుకోవడానికి మనం జీవితం పొడుగునే జీవిస్తాం, ఇదే మాయ. నా పాదాలను ఆశ్రయించకుండా, నేను చెప్పిన మాటలు వినకుండా, నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుని జీర్ణం చేసుకోకుండా అర్జున ఈ మాయలోంచి నువ్వు బయటికి రాలి. మాయ స్వాధీనంలో నువ్వు ఉన్నావు, నా స్వాధీనంలో మాయ ఉంది. అయితే నా పాదాలను ఆశ్రయించకుండా నీకు మాయ దారిపోతావు. మాయ దారిస్తే నీకు నన్ను పొందలేవు చైతన్యాన్ని, పొందలేవు ఆత్మని, పొందలేవు నువ్వు అర్జున. అలా భగవంతుడు చెప్పిన మాట సత్యం అనేటువంటి ఈ దొంగలేని భగవంతుడు చెప్పిన మాటను నమ్మనివ్వదు. ఏం చెప్పండి, సహజమైంది కదా, అసహజమైనది అది, కృత్రిమైనది, కృత్రిమైంది సహజమైంది అలా నమ్ముతుంది, నమ్మదు. ఈ నేనులో ఇంత గొడవ ఉందంటారా? ఆ నేనుని ఎలా తెలుసుకోవాలి? అదేమిటివయ్యా, నేనునే అడుగు, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నన్ను అడగటం ఉంటుంది. ఆ నేనుని నువ్వెవరో, నువ్వెవరో అని అడుగుతా ఉంది ఆ నేనుని. ఆ నేనుని అడుగు, నువ్వెవరో అని. ఆ నేను నాదే నీదే, నీదే అడుగుదాన్ని, ఎవరు నువ్వెవరో, నువ్వెవరో అని అడుగుదాన్ని అడుగు. ఈ ప్రపంచం ఏంటి, పంచభూతాలేంటి, కష్ట సుఖాలేంటి, ఇంత గొడవలు ఏంటి, సృష్టి అంత అన్నాడు ఒకడు. అది ఎవరు అంటున్నారు అన్నాడు, నేను అంటున్నాడు అన్నాడు. ఆ నేనుని తెలుసుకోవటానికి ఇంత గొడవ. అంటే రాబోయే జన్మ, ఈ జన్మ ఎటువంటిదో నీకు తెలియదు, రాబోయే జన్మలో కూడా ఇప్పుడు వర్తమాన కాలాన్ని విడిచిపెట్టకు. చాలామంది సాధకులు చేసే పొరపాటు ఏంటంటే, జరిగిపోయిన గొడవ తలపెట్టుకుంటూ దుఃఖపడతారు. భవిష్యత్తులో గొడవ లేదు, భవిష్యత్తులో మన జీవితం ఎలా ఉంటుంది ఏంటని అనుకుంటారు. వర్తమాన కాలాన్ని వదిలేస్తూ ఉంటారు, చేతిలో ఉన్న కాలాన్ని వదిలేస్తారు, భవిష్యత్తు కాలం గురించి ఊహిస్తారు, గడిపోయిన గొడవ గురించి బెంగి పెట్టుకుంటారు. ఇదంతా అనవసరమే. నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇప్పుడున్న నువ్వు పరిస్థితిని విచారణ చేసుకోకుండా ఈ నేను గురించి తెలుసుకోవడం మానేసి, ఈ శరీరం నీకు ఎందుకు వచ్చింది, ఇది ఈ మనస్సు నీకు ఎలా వచ్చింది, దీన్ని విచారణ చేసుకోవడం మానేసి ఎప్పుడో రాబోయే జన్మల గురించి ఆలోచిస్తావు ఎందుకు? అది అనవసరం. నీకు ఈ జన్మ ఎలా వచ్చిందో తెలుసుకో. ఎందు అసలు ఈ జన్మ నీకు ఎందుకు రావాలి, ఏ కారణాల వల్ల వచ్చింది, ఏ వాసన వల్ల నీకు ఈ జన్మ వచ్చింది, అది తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంతేకాని ఇది ప్రయత్నం చేయిపోయి చేయటం మానేసి రాబోయే జన్మలు ఎటువంటి వస్తాయి, రాబోయే జన్మ ఎటువంటి వస్తాయనేది ఊహించగలగా. అది మనసు చేసి మాయ. ఈ జన్మ అంతా సత్యమో, రాబోయే జన్మలు కూడా అంతా సత్యం. ఎండమావలో నీళ్ళు లేవు, నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. ముచ్చెప్పు చెప్పులో వెండి లేదు, వెండి ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ చావులు, పుట్టుకలు, జన్మలు, లోకాలు, నీ కష్టాలు, సుఖాలు, నీ పుణ్యాలు, పాపాలు, నీ అదృష్టాలు, నీ దురదృష్టాలు, అన్నీ ఎండమావలో నీళ్ళు అంటిపోయాయి. అయితే ఇప్పుడు నీకు తెలియదు, చైతన్య స్థాయికి చేరుకున్నాక అక్కడి నుంచి చూస్తే ఇదంతా తెలుస్తుంది. మీరు పెద్ద గోపురం ఎక్కి చూడండి, పాలకొల్లులో పెద్ద గోపురం ఉంది, పాలకొల్లు వెళ్ళి పెద్ద గోపురం ఎక్కి చూడండి, మనుషులకు జాండ జాండ కింద కనిపి, మన అందరం జాండ జాండ కింద కనిపిస్తారు. ఆరు అడుగులు మనిషి జాండ జాండ కింద కనిపిస్తారు. ఆ చైతన్య స్థాయిలో అది ఇల్లుకి ప్రాముఖ్యత లేదు, ఇవన్నీ ఎండమావులే. ఆ చైతన్య స్థాయి పొంది అక్కడి నుంచి చూస్తే ఏమి లేదు నీకు. ఇక్కడ నేనేదో దుఃఖపడిపోతున్నాను, నన్ను దురదృష్టం వెంటాడుతున్నా వెంటాడుతుంది అనుకున్నది కూడా మిజ్జే. కొంతమందికి చావు వస్తే శరీరం చావు వస్తామనుకోండి కంగారు పడిపోతూ ఉంటారు, నేను ఇంకా బతకాలి, ఇంకా శరీరానికి అప్పుడే చావు వచ్చేస్తానండి, నేను ఇంకా బతకాలి, అవి ఇంకా బతకాలని అనుకున్నాడు ఎవడు? ఈ దొంగ నేనే, ఈ మిద్య నేనే, అసహజమైన నేనే, ఈ కృత్రిమైన నేనే. ఇవన్నీ శరీరానికి చావు వచ్చిందని కూడా అందరూ ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలని ఎవరు చెబుతారు? నిజమైన నేను చెప్పదు, నిజమైన నేనికి చావే లేదు, అది కృత్రిమైన నేను చెబుతుంది, కంగారు పడిపోతుంది. యేసుక్రీస్తు బైబిల్లో అంటాడు, ఎంతకొచ్చిన గోళ ఇదంతా. నీ హృదయంలో ఈశ్వర సామ్రాజ్యం ఉంది, నీ హృదయంలో మోక్ష సామ్రాజ్యం ఉంది, నీ హృదయంలో స్వర్గ స్వర్గరాజ్యం ఉంది. నీ పరిస్థితి, బాహ్య పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, అది అనుకూలంగా ఉంటే ఎగిరి ఎగిరి పడకుండా, ప్రతికూలంగా ఉంటే కుంగిపోకుండా, నీ హృదయంలో ఉన్న ఈశ్వర సామ్రాజ్యాన్ని వెతకండి. నీ హృదయంలోని ఈశ్వర సామ్రాజ్యాన్ని, ఈశ్వర సామ్రాజ్యంలో ప్రవేశించండి. నీకు భగవంతుడు ఏం కావాలో, ఎప్పుడు కావాలో అని ఈశ్వరుడే చూసుకుంటాడు. ముందు ఈశ్వరుని వెతకడం ప్రారంభిస్తే నీ హృదయంలోని ఈశ్వర సామ్రాజ్యానికి ప్రవేశం, ఈశ్వర సామ్రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే నీ అవసరాన్ని ఈశ్వరుడే చూసుకుంటాడు. ప్రత్యేక నీ ప్రయత్నంతో సంబంధం అక్కర్లేకుండా అంటాడు బైబిల్లో యేసు. నీ అవసరాలు ఏంటో ఈశ్వరుడికి తెలియదా? నీ హృదయంలోని ఈశ్వరుడికి తెలియదా? ఏ కారణాల వల్ల నీకు ఈ శరీరం వచ్చిందో, ఏ సంస్కారాల వల్ల నీకు ఈ శరీరం వచ్చిందో, ఆ సంస్కారాలను తొలగించుకోవడం మానేసి ఆ కారణాలను కాల్చి బూడి చేయటం మానేసి మళ్ళీ శరీరం ఎప్పుడు, మళ్ళీ శరీరం ఎటువంటి వస్తుంది, మళ్ళీ జన్మ ఎటువంటి వస్తుంది, ఏ కారణాల వల్ల, ఏ సంస్కారాల వల్ల, ఏ వాసనల వల్ల నీకు ఈ శరీరం వచ్చిందో, ఈ వాసనలో మళ్ళీ కొత్త శరీరాలను కూడా తీసుకొస్తాయనే సంగతి నీకు తెలియకుండా రాబోయే శరీరాల గురించి ఆలోచిస్తావు, చేతులు ఉన్న పని వదిలేస్తున్నావు. వెళ్ళవలసింది ఒలకాట్లోకి తప్పించి ఎక్కడికి వెళ్తావు? ఈశ్వర సామ్రాజ్యానికి వెళ్ళమే. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి అనుకున్నాడు ఎవడు? నీ లోపల ఎవడు అనుకుంటున్నాడు? అలాగని దొంగ నేను అనుకుంటాందా, నిజమైన నేను అనుకుంటాందా? అంటే అద్భుతం ఇక్కడ కృష్ణుడు. అర్జున సత్వగుణం ఉంటే సరిపోతుంది, అది నేర్చుకుంటే సరిపోతుంది, అది స్వాభావికం అవ్వాలి కదా, సహజం అవ్వాలి కదా, అది స్వాభావికం అవ్వాలి కదా. ఊరికి తెచ్చిపెట్టుకున్నట్టు ఊరికి నటిస్తే సరిపోతుంది, సహజం అవ్వాలి కదా, అది నార్మల్గా న్యాచురల్గా ఉండాలి కదా. కుణుడికి, కర్ణుడికి దానగుణం ఎలా ఉందో అలాగే ఈ సత్వగుణం స్వాభావికంగా ఉండాలి కదా. అర్జునుడు దానగుణం నేర్చుకున్నట్టే ఉంటుంది, కొంతమందికి సత్వగుణం ఇక నేర్చుకుంటూ ఉంటారు, ఊడిపోతూ ఉంటుంది, స్వాభావికం అవ్వదు. అర్జునుడికి దుర్యోధనుడు, దుర్యోధనుడు అన్నప్పుడు అర్జునుడు అంటున్నాను, దుర్యోధనుడికి దానగుణం ఎవడకో, ఎవడి మీద అసూయ వచ్చి, ఎవడి మీద కోపం వచ్చి దుర్యోధనుడు దానగుణం నేర్చుకుంటే ఆ దానగుణం నిలబడుతున్నది. ఈ సత్వగుణం కూడా అంతే, అది స్వాభావికం అవ్వాలి. భగవంతుడికి ఏం పక్షపాతం ఉండదు, లోపల ఈశ్వరుడికి పక్షపాతం ఉండదు. ఒకసారి ధర్మరాజు చెప్తాడు, మీరు మంచివాళ్ళే, మీరు బుద్ధిమంతుడే, కానీ ఆ దానగుణంలో మీరు కర్ణుడు, మీకు శత్రువే, కర్ణుడితోటి మీరు సమానం కాదు. ఇప్పుడు కృష్ణుడికి పక్షపాతం ఉంటేటువంటి మాటలు చెప్తాడా? మనకి జీవుడికి పక్షపాతం ఉంటుంది, కానీ దేవుడికి పక్షపాతం ఉండదు. దేవుడికి పక్షపాతం ఎంత కడతా ఉంటుంది, మన లోపం, మన పక్షపాతాన్ని ఎంత కడుతున్నాం అక్కడ. మీరు మంచివాళ్ళే, బుద్ధిమంతులే, నేను కాదంటాం లేదు. దానగుణంలో మీరు కర్ణుడికి ఎవరో సరిపోరు, కర్ణుడు శత్రువే. దేవుడికే కనుక పక్షపాతం ఉంటే ఆ మాట అనలేడే. దేవుడికి పక్షపాతం లేదు, వాడు పక్షపాత రహితుడే. దేవుడు రాగద్వేషాలు ఉంటాడు, దేవుడు ఎలా అవుతాడు? రాగద్వేషాలు ఉన్నవాడు జీవుడు, రాగద్వేషాలు లేనివాడు దేవుడు, మాయకి లోబడినవాడు జీవుడు, మాయను స్వాధీనం చేసుకున్నవాడు దేవుడు. వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ దేవుడు, ఈ జీవుడు, ఈ దేవుడు, ఈ జీవుడు, ఈ లోకము, ఈ కర్మలు, అదృష్టాలు, ఈ దురదృష్టాలు, ఒకే ఒక వస్తువు ఉంది, ఆ చైతన్యములు ఎన్ని కల్పించబడినవే అంటాడు భగవంతుడు. అపూర్వం, అద్భుతం, ఉదాత్తం, చెవులున్న వాళ్ళందరూ వినండి. ఈ జీవుడు, ఈ ఈశ్వరుడు కనిపిస్తున్నటువంటి ఈ లోకం, ఈ కర్మానుభవాలు, ఈ పుణ్యకర్మలు, ఈ పాపకర్మలు, ఆ కర్మను అనుభవించడం, కర్మ చేయటం, ఈ కర్తృత్వం, ఈ భోక్తృత్వం, ఇవన్నీ కూడా చైతన్యంలో కల్పించబడిన విషయాలు కూడా. నువ్వు పూజించే దేవుడు, నీ పుణ్యకర్మ, ఈ పూజ, ఇవన్నీ కూడా చైతన్యంలో, అన్ని చైతన్యంలో కల్పించబడినవే. నీ దేహం చైతన్యంలో కల్పించబడింది, నీ మనసు చైతన్యంలో కల్పించబడింది, నువ్వు పూజించే దేవుడు చైతన్యంలో కల్పించబడ్డాడు, నీ అదృష్టాలు దురదృష్టాలు చైతన్యంలో కల్పించబడ్డాయి, అన్ని చైతన్యంలో కల్పించబడ్డాయి. ఇది కర్తృత్వ బుద్ధి, ఈ కర్తృత్వ బుద్ధి, ఈ భోక్తృత్వ బుద్ధి చైతన్యానికి లేదు. ఇవన్నీ చైతన్యం చేత కల్పించబడిన విషయాలే. ఆ చైతన్య స్థాయికి జరిగిన చైతన్యాన్ని స్థాయికి ఎప్పుడైతే నువ్వు చేరుకున్నావో, అవి చైతన్యానికి కర్తృత్వం లేదని, చైతన్యానికి భోక్తృత్వం లేదు. ఇప్పుడు తెలియదు నీకు, బ్రహ్మగాత్రిగా తెలుస్తుంది బ్రాహ్మీ స్థితి పొందిన తర్వాత. అర్జున, ఈ శరీరం ఎందుకు వచ్చిందని విచారణ చేసుకోవడం మానేసి, ఈ శవం ఎందుకు వచ్చిందని ఆలోచించడం మానేసి, ఏ కారణాల మనకి ఈ శవం వచ్చిందని ఆలోచించి, ఎప్పుడో పుడతాను, ఎప్పుడో చచ్చిపోతాను, వచ్చి జన్మ ఎటువంటిది వస్తుందని ఆలోచిస్తానంటే పిచ్చగోడా. చేతిలోని బంగారాన్ని బయటపడేసి పెంకు ముక్కల కోసం వెతుక్కుంటావేంటి? ఇప్పుడు ఈ శరీరం ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించండి. రాబోయే శరీరాలు కూడా ఇంతకు ఇదే తెలియనప్పుడు అది ఎలా తెలుస్తుంది? వర్తమాన కాలంలో సజీవంగా జీవించండి, వర్తమాన కాలాన్ని పాడు చేసుకోకండి, టైం సెన్స్ పెంచుకోండి. అలా మన భారతీయులకి టైం సెన్సే లేదు. నాకు ఆశ్చర్యం, మన ఆంధ్రులే ఒకరు అమెరికాలో ఉంటున్నారు 20 ఏళ్ళ నుంచి. నా మధ్యాహ్నం 3 ఇంటికి వస్తాను మీ ఇంటికి, 3 అయినప్పుడు మా గుమ్మలో ఉన్నారండి. ఆశ్చర్యం, తర్వాత ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు మధ్యాహ్నం 3 ఇంటికి వస్తాన్నారు, 6:30కి వచ్చారు. అమెరికా అమెరికే. అమెరికా సో రిచ్, సో లార్జ్, సో బిగ్, సో జనరస్. నేను అది చాలా మీటింగ్లో చెప్తారు, మన ఇండియాలో ఉన్న ధనవంతుల కంటే అమెరికాలో ఉన్న ధనవంతులు మెరుగు. మనం మంచి మంచికి చెప్పుకోవడానికి అభ్యంతరం లేదు. టైమ్స్ అమెరికాలో టైం ఇస్ టైం. మీరు ఎవరైనా ఒక ఆఫీసుల దగ్గరికి వెళ్తారు, 4 ఇంటికి వెళ్తానంటారు అనుకోండి, 4 ఇంటికి వెళ్ళడం, 4 గుంబావు వెళ్తాడు మీకు దొరకడం కాదు, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళవలసింది. అలా అమెరికాలో చుట్టాలు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా, ఏమంటే మేము 15 రోజులు మీ ఇంటికి వస్తున్నాం, మీరు ఇంటికాడ ఉంటారా లేదా అని అడిగి వెళ్తారు. చుట్టాలు ఇంటికి కూడా మామూలుగా చెప్పకుండా వెళ్ళరు. టైం సెన్స్ మనకు పొద్దున్నే అసలు టైం తెలియట్లేదు. మనకి టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు. ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఆ రోడ్డు కూడా మన ఇల్లు అనుకుంటాం, మన ఇంట్లో నడిచినట్టు రోడ్డు మీద నడవటం. కొంతమంది రోడ్డు మీద ఎలా నడుస్తారంటే అది మన ఇల్లు అనుకుంటారు తెలియకుండా. ఈ రోడ్డు సెన్స్ లేని వాళ్ళ రోడ్డు మీద ప్రమాదాలు. ఆ డ్రైవింగ్ బిహేవియర్ తెలియదు కొంతమందికి, ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు అసలు. ఆ డ్రైవింగ్ బిహేవియర్ తెలియని వాళ్ళ వల్ల యాక్సిడెంట్లన్నీ మీరు రోజు పేపర్లో చూడండి, ప్రతిరోజు 50 మంది చనిపోతూ ఉంటారు యాక్సిడెంట్ల వల్ల. పైగా మొదటి పేజీలు వస్తాయి, అక్కడ ఏరువులు ఆడు చచ్చిపోయారు, విజయవాడలో చనిపోయారు, కర్నూలు వెళ్ళి రోడ్డు యాక్సిడెంట్ వాళ్ళు. చాలా నిర్వహ కారణం ఈ డ్రైవింగ్ బిహేవియర్ సరిగ్గా లేక తాగేసి తోడటం. అంటే రైలు డ్రైవర్లు కూడా రైలు ఇంజిన్లో ప్రవేశించినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తారు, అక్కడ తాగి వెళ్తున్నాడము లేక రైలు యాక్సిడెంట్లు బట్టి చాలా అయిపోయినాయి. ఆ డ్రైవర్ని పరీక్ష చేసి కానీ ఇంజిన్ లోపలికి వెళ్ళినా వాళ్ళు తాగాడో లేదు చూసుకుంటారు పనిముట్లు పెట్టి, తాగితే బయటకు గేమ్ చేస్తారు. ఆ రైలు డ్రైవర్లు తాగేశాను లోపలది, ఇప్పుడు కారు యాక్సిడెంట్లు అయితే రైలు కూడా యాక్సిడెంట్లు అయిపోయింది. ప్రతి డ్రైవర్ నన్ను చూసి అది తాగాడా లేదు, ఇన్స్ట్రుమెంట్లు చూసుకున్నాడు, వాసం చూసి అన్నీ చూస్తేనే కానీ ఆయన ఇంజిన్ లోపలికి వెళ్ళినవరు. అసలు ఈ బుద్ధి బాగు చేసుకోండి, బుద్ధి పాడైపోయింది సార్, అది ఏముంటే మటుకు ఏం చేసుకుంటారు మీరు? భగవంతుడు చెప్తాడు మీరు బుద్ధి బాగు చేసుకోండి, మీ బుద్ధి పాడైపోయిన తర్వాత మీకేముంటే మటుకు ఏం సుఖపడతారు మీరు? కదండి, మీకు అన్నీ ఉన్నాయి, మీకు బుద్ధి పాడైపోయింది, ఇంకా పిచ్చాసుపత్రికి వెళ్ళాలి మీరు? మీ బుద్ధిని మీరు బాగు చేసుకోండి, మీ బుద్ధి పాడైపోయిన తర్వాత మీ ఇంటికాడ ఎంత సంపద ఉంటే మటుకు ఏం చేసుకుంటారు మీరు? నాకు ఆశ్చర్యమేది, మామూలుగా మూడింటికి వస్తామని మీ ఇంటికి అన్నారు, ఏ మూడింటికే నాకు అర్థం సరిగ్గా మా గుమ్మలో ఉన్నారు మూడు అయ్యేటప్పుడు. దట్ ఈజ్ అమ్మారేక. అదే ఇంకో ఆఫీసర్ గారు మూడింటికి వస్తామన్నారు, ఆరున్నరకు వచ్చారు. దిస్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ అమెరికా. మరి ఎక్కడ మంచి ఉన్నా నేర్చు, అమెరికాలో కూడా మనం నేర్చుకునే విషయాలు ఉన్నాయి. టైమ్స్ టైం అంటే టైం వాళ్ళకి. అమెరికాలో ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చేటప్పుడు కేవలం మార్కులను బట్టి ఇచ్చారంట. వీడు డాక్టర్ అవుతున్నాడు, వీడు అసలు పేషెంట్ మీద వీడికి ప్రేమ ఉందా లేదా, కేవలం డబ్బుల కోసం డాక్టర్ అవుతున్నాడా, కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి డాక్టర్ అవుతున్నాడా, అది నిజంగా ఈ డాక్టర్ అయితే ఏమైనా పేషెంట్ మీద ప్రేమగా చూస్తాడా లేదా అది కూడా చూసుకుంటారు అట్లా వాళ్ళు. ఓ డాక్టర్ డాక్టర్ సీట్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ మార్కులను బట్టి ఇచ్చేస్తారు, అలా కదన్నాడు. అది డాక్టర్ అయితే పేషెంట్ని చేస్తాడు, పేషెంట్ని మీద వీడికి ఏమైనా ప్రేమ ఉందా, అది వైద్య వృత్తి మీద వీడికి ఏమైనా ప్రేమ ఉందా లేదా, లేకపోతే డాక్టర్ అయితే బాగా సంపాదించవచ్చు అని ఈ వృత్తిలోకి వస్తున్నాడా, లేకపోతే ఈ వృత్తి మీద ఈ ప్రొఫెషన్ మీద అసలు నిజంగా వీడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అది కూడా చూసుకుని దానికి కూడా కొన్ని మార్కులు వేస్తారు. దట్ ఈజ్ అమెరిక. కేవలం తెలివితేటలు ఉన్నా తెలివితే అంటే పేషెంట్ మీద ప్రేమ లేనప్పుడు ఒట్టి తెలివితేటలు ఉన్నా ప్రయోజనం లేదు. తెలివితేటలు అవసరమే, పేషెంట్ మీద ప్రేమ కూడా ఉండాలని. మన అమెరికా ప్రెసిడెంట్ బుష్ ఇచ్చాడు మనకు, వాళ్ళకి ఏదో ఒడంబడక చేసుకున్నారు ఏదో ఆ గొడవలు మనకు వద్దు. అణు విద్యుత్తు పెంచడానికి, అణువు సంబంధించిన ఆయుధాలు ఏదో పెంచడానికి ఏదో ఒడంబడక చేసుకున్నారు. ఒడంబడక చేసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు ఈ మధ్యవర్తులకి తెగలేదు అది. అప్పుడు బుష్ తరపున ఇండియా వాళ్ళు సాధ్యం కాని కోరికలు అడుగుతున్నారండి, సాధ్యమయ్యే కోరికలు మనం నెరవేర్చవచ్చు, అసాధ్యమైన ఇంపాసిబుల్ డిమాండ్స్ అడుగుతున్నారు, సాధ్యమైన అడిగితే మనం ఇవ్వచ్చు, సాధ్యం కాని కొరుకులు కూడా అడిగేస్తున్నారు మనల్ని బుష్తో చెప్పాడు. అంటే మనం వడంబడికి మానేస్తే మంచిదే మనం. అంటే బుష్ ఏమన్నారంటే, అంటే బుష్ లోపల ఉద్దేశం ఏంటంటే చైనా ఎంత బలంగా ఉందో మన ఇండియాను కూడా అంత బలంగా చేయాలి లోపల ఉద్దేశం, అది పైకి అంటారు కాదు. అప్పుడు బుష్ ఏమన్నారంటే, నేను ఇండియాని ప్రేమిస్తున్నాను, నేను ఇండియాని ప్రేమిస్తున్నాను, వాళ్ళని కూడా ప్రేమించమని అడుగుతున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు కూడా నన్ను ప్రేమించమని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించకుండా అడగటం, మిమ్మల్ని నన్ను ప్రేమించమని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను మీరు ప్రేమించడం అని. సరే వాళ్ళు ఏదో తెలుసుండో తెలియకుండో కోరికలు ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కువ అడుగుతున్న మాట నిజమే. వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి అది నెరవేరని కోరికలు కూడా నెరవేర్చమంటున్నారు, నెరవేరుస్తున్నాను, సంతకం పెట్టేశారు. అది పైకి చెప్తాను లోపల ఉద్దేశం ఏంటంటే చైనా ఆయుధాల్లో అంటే ఆయుధాల్లో ఎంత బలంగా ఉందో చైనా ఇండియాని కూడా అంత బలమైన దేశం చెయ్యాలని లోపల ఉద్దేశం అది మిగతా గొడవలు కాదు అక్కడ అంటే చైనాతో సమానంగా ఆయుధాల్లో ఆ పోటీలో ఇండియాని ఉంచాలని మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించకుండా నన్ను ప్రేమించమని అడగటలేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మళ్ళీ తిరిగి అడుగుతున్నాను మిమ్మల్ని నన్ను ప్రేమించమని తర్వాత మీ ఇష్టం పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇండియాని ప్రేమించా కదా మమ్మల్ని కూడా ప్రేమించమన్నాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అప్పుడు పాకిస్తాన్ ఇండియా ఇది ఇండియా పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ ఇండియా ఇండియాకి ఇండియా ఇది డిఫరెంట్ హిస్టరీ ఇండియాకి ఒక హిస్టరీ ఉంది ఇండియాకి ఒక కల్చర్ ఉంది ఇండియా దేశం వేరు మీ దేశం వేరు వాళ్ళ పరిస్థితులు వేరు మీ పరిస్థితులు వేరు వాళ్ళ కల్చర్ వేరు మీ కల్చర్ వేరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు మీ బ్యాక్గ్రౌండ్ వేరు మీకు చేసే ఉపకారం మీకు నేను చేస్తాను కానీ ఇండియాలో ప్రేమించమట్టుబట్టి నేను మిమ్మల్ని ప్రేమించలేను నా మాటలు మీకు నచ్చకపోవచ్చు కానీ నా మాటల్లో ఉన్న నా మాటల గూఢార్థంలో ఉన్నటువంటి నా మాటల్లో ఉన్నటువంటి ఆ గూఢార్థాన్ని మీరు గ్రహించి నా మాటలు నచ్చట్లేదు నచ్చేటట్టు చేసుకోండి దాని వెనకాల మీ బ్యాక్గ్రౌండ్ గ్రహించి ఇప్పుడు అర్థం చేసుకోవడం కష్టం ఇప్పుడు నేనేమన్నా పుస్తకం ఉంది రోజు చదువుతున్నాం ఎంతవరకు అర్థం అవుతుంది భగవద్గీత ఉందో చదువుతున్నాం అర్థం మన వాసనలు అర్థమవుతున్నావు నేనేమన్నా పుస్తకం ఇది షార్ట్ బుక్ చాలా చిన్న బుక్ అది 16 పేజీల పుస్తకం ఎన్నిసార్లు చదివినా అర్థమవుదు మనకున్న బలహీనతలు మనకున్న సంస్కారాలు మనకున్న వాసనలు మన పూర్వజన్మ ప్రారంభం మన బలహీన ఆ పుస్తకాన్ని తొందరగా అర్థమైనట్టు అనుకుంటాం ఒకసారి రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు మరి ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి ఎక్కడ మర్చిపోయి ఎక్కడ మర్చిపోతాం అన్నాడు రమణ మహర్షి గారు ఏమన్నారంటే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివేసి బజార్లో దొరికి ఈ పుస్తకాలు చదివేసి ఆ పుస్తకాలు చిలక పొలుకుల్లా ఉంటాయి చూడు చిలక పొలుకులు ఆ చిలక పొలుకుల్లా పుస్తకాలు మాటలు నేర్చుకుని జ్ఞాని దగ్గరికి వచ్చి వాదించడం ఎలా ఉంటుందంటే దోమ ఆకాశాన్ని మింగినట్టుగా ఉంటుందన్నాడు దోమ ఆకాశాన్ని మింగేస్తాను ఆకాశాన్ని మింగేస్తాను అనుకోవటం ఎటువంటిదు ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు నాలుగు పుస్తకాలు నాలుగు మాటలు నేర్చుకొచ్చి జ్ఞాని దగ్గర వాదించడం ఎలా ఉంటుంది దోమ ఆకాశాన్ని మింగినట్టు ఉంటుంది ఆ స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి దీనికి ఒక కథ ఉంది ఏం కథ ఉందంటే చిలుకలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారట చిలుకలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారట అందులో ఒక చిలుకని దొంగడు పట్టుకెళ్ళాడు ఒక చిలుకనేమో ఒక ముని పట్టుకెళ్ళాడు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఆ చిలుకలు ఇద్దరు ఒక చిలుకనేమో దొంగడు పట్టుకెళ్ళాడు ఇంకో చిలుకని ఎవరు పట్టుకెళ్ళాడు వాళ్ళు ఒక ఇంట్లోనే పెరిగారు ఒక చిలుకనేమో దొంగడు పట్టుకెళ్ళి ఇంకో చిలుకని ఋషి పట్టుకెళ్ళాడు ఓ రాజుగారు వేటాడుతూ ఈ చిలుక ఇక్కడికి వెళ్ళాడుతుంది ఈ దొంగడు పట్టుకెళ్ళిన చిలుకది దొంగడు లోపల ఉన్నాడు చిలుకు బయట ఉంది ఈ రాజుగారిని చూడగానే దారి తప్పి వచ్చాడు ఈ రాజుగారు అక్కడికి కడతండి. వచ్చాడు వచ్చాడు తన్నండి, వచ్చాడు తన్నండి, వచ్చాడు పట్టుకోండి పట్టుకోండి తన్నండి చంపండి అంటాను. ఇది భయం వేసినట్టు రాజీ గారు, అదే దొంగలకు సంకేతం చెప్తాను, ఒకడు వచ్చాడు అని పట్టుకుని తినేయండి అది. ఇంకో చిరుకుంది కదండి, మునిగారు పట్టుకొని చిరుకులే, అదే అదే దాని దగ్గరికి ఎవరైతే ఆ ముని లోపల ఉంటాడు, దొంగలు లోపల ఉన్నారా, ముని కూడా లోపలే ఉంటాడు, ఆడే ఉంటాడు ముందు ముందు చోటు వెళ్ళినాడు. ఆ చిరుకు దయచేయండి కూర్చోండి, వస్తారు మా స్వామి వస్తారు, దయచేయండి కూర్చోండి అని మర్యాద చేస్తున్నాడు ఆ చిరుక. ఎన్ని సాహవాసు దోష, ఇద్దరు ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళు, దొంగతనం స్నేహం చెప్పి స్నేహం చేసి ఆ చిరుక ఎలా తయారైంది, ఒక మునీశ్వరుడితో స్నేహం చేసి ఈ చిరుక తయారైంది. మనుషులు కూడా అంటే స్నేహాలను బట్టి అభివృద్ధిలోకి వస్తారు, స్నేహాలను బట్టి పాడైపోతారు. ఇప్పుడు గోటేటి రాఘవరాజు గారిది 1950 13,000 ఎకరం, ఇప్పుడు 7 ఎకరాలు 45 సెంట్లు ఎక్కడ గోటేటిలో ఉంది. దానికి కారణం ఈ దత్తుళ్ళు, ఆయన ఇప్పుడు అయితే ఆడు ఇంకోని ఆడో దత్తుడు ఆడుకో దత్తుడు, ఈ స్నేహాలు, ఈ స్నేహాలు పెట్టి ఈ స్నేహాలు మాట్లాడి నాశంతో పాడు చేసుకున్నారు. అది తిన్న అదేం భోజించలేదు గోటేటి రాఘవరాజు గారు, ఆయన తినలేదు ఇంకోటికి పెట్టలేదు. ఆయన ఆడికి పిల్లలు ఏమన్నా పెంచుకున్నారు, ఆడికి పిల్లలేరు, ఆడేమన్నా పెంచుకున్నారు, ఆడికి పిల్లలేరు, ఆడే మొత్తంలో కలిసి 13 ఎకరం తగలేస్తారు కేవలం పాడు స్నేహాల వల్ల. వచ్చాడు వచ్చాడు పట్టుకోండి చంపండి అంటారు సార్. వాళ్ళు ఏంటంటే లోపల దొంగలు దొంగలకి చెబుతున్నారు. ఇద్దరు ఒక ఇంట్లోనే పుట్టారు, ఇద్దరు ఒక ఇంట్లోనే తిరిగారు, సహవాస దోషంలో ఆ చిరుకు ఇలా తయారైంది, సహవాస దోషంలో ఈ చిరుకు ఇలా తయారైంది. మన ఆధ్యాత్మికే కదా, భౌతికంగా భౌతిక విషయాల్లో కూడా కొంతమంది స్నేహాలు అభివృద్ధిలోకి తీసుకొస్తారు, కొంతమంది స్నేహాలు చెప్పాడు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికం దాకా వెళ్ళక్కలే భౌతికంలో కూడా లేదు. అలాగే షిరిడీ సాయిబాబా కూడా స్లోగన్ ఉంది. షిరిడీ సాయిబాబా ఎవరైనా రామకృష్ణపురం ఉంచుకారు డబ్బులు ముట్టుకోరు, డబ్బులు ముట్టుకునేవారు కాదు. షిరిడీ సాయిబాబాకి ఎవరైనా మనం 10 రూపాయలు పట్టుకెళ్ళి ఇస్తే పుచ్చుకునేవారు. షిరిడీ సాయిబాబా ఆయన పాలసీ, ఆయన సిద్ధి సాయిబాబు పాలసీ ఏంటి, పుచ్చుకో పెట్టుకో పుచ్చుకో ఇచ్చుకో అని సిద్ధి సాయిబాబు పాలసీ. ఆ చిలకల్లాగే సిద్ధి సాయిబాబు పుచ్చుకో పెట్టుకో పుచ్చుకో ఇచ్చుకో అని సిద్ధి సాయిబాబు పాలసీ. పుచ్చుకో పుచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకో పెట్టుకో అని. అంటే సిరి సాయిబాబు పరిచయం ఏంటంటే ఆయన బ్యాంక్ అకౌంట్ ఏది పొద్దున సాయం దగ్గర మీరు 10 ఇస్తే పుచ్చుకుంటాడు, ఇంకోటి 5 ఇంటే పుచ్చుకుంటాడు, ఇంకోటి 100 ఇస్తే పుచ్చుకుంటాడు. ఆయన దగ్గర బలం ఏదో ఉంటుంది, అక్కడ బలమే పెట్టుకుంటాడు డబ్బు. ఒకవేళ అది ఫలాని వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు అనుకోండి, వాళ్ళు రారనుకున్నాడు, ఎవరి చేతులు పంపించాడు సాయంత్రం ఆయన నిద్రపోయే టైంకి అక్కడ పైసలు ఉంటానికి ఇదిగో ఏళ్ళ పలానా వాళ్ళకి వాళ్ళకి 30 ఇంట్లో అనుకుంటా వాళ్ళు రారనుకున్నారు ఎవరికి చెప్పిన ఇచ్చి పంపించేవాడు, వస్తాడుకి ఇచ్చేవాడు, వస్తాడుకి ఇచ్చేవాడు. ఆయన మనసులో ఎవరికి ఏవైతే ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఇస్తే వద్దనేవాడు కాదు, పిచ్చుకో ఇచ్చుకో పిచ్చుకో పెట్టుకో అది పాలసీ తిరిగి సాగుబాబు. అదే బాబా, దట్ ఈస్ బాబా. ఏడు అమలాపురం 5 రూపాయలు పంపాలి, అమలాపురం చేయడం ఇదే పొలం వరకు పట్టుకొని ఇచ్చాయని చెప్పు. వాళ్ళు రాకపోతే ఇస్తే వస్తే ఇచ్చాడు, ఏదో అనుకుంటాడు ఆయన ఎక్కడే వాళ్ళంటే అక్కడ ఇచ్చేస్తాడు. మరి సాయంత్రం నిద్రపోయేటప్పుడుగా బలం మీద పైసలు ఉంటానికి ఇవ్వాలి, మళ్ళీ ఈ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులు అయితే అది అకౌంట్ లేదు ఇంకా అదే పద్ధతి. పుచ్చుకో ఇచ్చుకో పుచ్చుకో పెట్టుకో అని అది బాబా పాలసీ. ఈ చిలక ఏమంటుంది, పట్టుకో 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 చంపుకో అని
పెట్టండి చంపండి అని. వచ్చాడు వచ్చాడు పట్టుకంటే లోపల దొంగలు తెలియదుకే బయటికి ఎవడో వచ్చినట్టు ముందు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. వచ్చాడు వచ్చాడు పట్టుకో పట్టుకో చంపుకో అని లోపల సిగ్నల్ అనమాట, రైలు ట్రైన్ బండికి సిగ్నల్ ఇచ్చినట్టు. ఎవడొకడు వచ్చాడని చూడండి, వచ్చి పట్టుకొని చంపేశాడు వాళ్ళు జేబులో లాగేసుకుని ఆ చిరుక్కలే ట్రైనింగ్ ఇచ్చాడు దానికి. అంటే మనం చేసే స్నేహాన్ని బట్టి మనం అలా తయారవుతాం. స్నేహాలు మంచి అయితే చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు, స్నేహాలు మంచి కాకపోతే మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అవుతారు. అంటే నీ పుట్టికి ఈ శరీరం ఎందుకు వచ్చిందో నువ్వు గ్రహించడం మానేసి విచారణ చేసుకోవడం మానేసి ఎప్పుడో శరీరం వస్తుంది, ఎక్కడో శరీరం వస్తుంది, ఆ శరీరం ఎలా ఉంటుంది అదంతాను అదంతా అనవసరం. టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు వివేకాన్ని పాడు చేసుకోవద్దు. వైరాగ్యాన్ని పెంచుకో, వివేకాన్ని పెంచుకో, ఆ డిస్క్రిమినేషన్ పెంచుకో. అందుకని నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం మానేసి రాబోయే జన్మలను ఆలోచిస్తూ కూర్చోకు. ఒక నీకు జన్మలు వచ్చిన అసత్యమే. ఆ శరీరం కూడా ఎప్పుడు కాలి బూడిదైపోతుంది, కప్పిడితే మట్టి అవుతుంది, కాలితే బూడిద, కాలిస్తే బూడిద అవుతుంది. మట్టి మట్టిలో ఎప్పుడైతే కలిసిపోవలసిందే. కానీ హృదయంలో ఉన్న సత్యాన్ని మటుకి రాబోయే దేహం గురించి ఆలోచించకుండా ఇప్పుడు నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఎరుకులోకి తెచ్చుకోవడానికి, దానితో ఏకం కావడానికి, దాన్ని గుర్తించడానికి, దాన్ని ధ్యానం చేసి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది మానేసి రాబోయే శరీరాల గురించి, రాబోయే జన్మల గురించి ఆలోచించి నీ కాలాన్ని పాడు చేసుకోవద్దు. నీకు జ్ఞానం వచ్చాక, నీకు జ్ఞానం వస్తుందనుకో, ఆత్మజ్ఞానం వస్తుందనుకో, ఎంత పెద్ద గుమ్మడికైనా కత్తిపేటకి లోకు, ఎంత పెద్ద గడ్డి మీటైనా చిన్న అగ్గి పొలకి లోకు. అలాగే నీకు చైతన్య స్థాయి ఉందనుకో, నీ పూర్వజన్మ లేదని చెడ్డ కర్మ ఉందనుకో, నీ ప్రారంభ కర్మ చెడ్డది కాదు మంచిది కాదనుకో, చెడ్డదనుకో. నీ ప్రారంభ కర్మ నువ్వు అనుగ్రహించవలసినటువంటి కర్మను బట్టి ఇంకో 100 జన్మలు వచ్చి యోగం ఉందనుకో, నీకు లేకపోతే 1000 జన్మలు వచ్చి యోగం ఉందనుకో, నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి ఎంత గడ్డి ఉన్నా అడ్డీ పూల గీస్తే గడ్డి ఎంత దహనం అయిపోతుందో. నీ ఆత్మజ్ఞానం, నీ ఆత్మశక్తి, నీ ఆత్మవిశ్వాసం, ఆ చైతన్య స్థాయి ఆ బ్రాహ్మీస్థితి బ్రహ్మజ్ఞానం మొత్తం నీ పూర్వజన్మ కర్మలనేది దగ్ధం చేసి విడిచిపెట్టిన జ్ఞానం అతి అర్జున. పెద్ద గడ్డి మెట్టిన కూడా అడ్డీ పూలు ఎలా అయితే గుడి చేసేస్తుందో ఆ బ్రహ్మజ్ఞానం. నీ బ్రహ్మవేత్త ఎప్పుడైతే అయ్యావో, నీ పూర్వజన్మలో కాలం మంచి కాకపోయినా, పూర్వజన్మలో ఏదైనా చెడ్డ కర్మలో చేసున్నా, ఆ కర్మలు అనేటిని, ఆ కర్మ ఫలితాలనేటిని ఏ విధంగా అగ్గి పూల గడ్డిని ఏదైతే కాల్చి చేస్తుందో, వెనిటిని కాల్చి విడిచిపెడుతుంది నీ జ్ఞానం. నీ జ్ఞానం దగ్ధం చేసి విడిచిపెడుతుంది పూర్వజన్మ కర్మను అంత అర్జున. అట్టిది జ్ఞానం, అట్టిది పరభక్తి. స్వామి వివేకానంద బతుకునేది కాదు, అందరూ తెల్లదాము లేపుతూ ఉండవు. వాళ్ళ మఠంలో వాళ్ళని స్వామిని తెల్లదా 4 గంటలకు లేవని చెప్పుకోడు. అంటే 6 గంటలకు లేస్తే ఇంకా స్నానం ఎప్పుడు చేస్తారో, సాధన ఎప్పుడు చేసుకుంటారో. 4 గంటలు వాళ్ళు వాళ్ళకి అలా ఆలస్యంగా 4, 4:30 వాళ్ళు చూసుకోడు, 4 లేవలేరు అనుకుంటే తలుపుకొట్టే సన్యాసి బా, ఏ సన్యాసి బావులా నీళ్ళు స్లీప్, ఏ సన్యాసి నువ్వు మోక్షం పొందటానికి సన్యాసం పుచ్చుకున్నావు, నిద్రలో పడిపోయావు, ఓ సన్యాసి బాయి, ఓ సన్యాసి బాయి అవులాంగీలు విసిరిప్పు. 4, 4:30 లేవాలి, 4:30 అయిపోయింది, ఇంకా లేవలేదు. నువ్వు ఎప్పుడు ధ్యానం, ఎప్పుడు స్నానం చేస్తావు, ఎప్పుడు ధ్యానం చేస్తావు, ఎప్పుడు మన తత్వాన్ని తెలుసుకుంటావు, నువ్వు నిద్రలో పడిపోయావు, ఎంతకాలం ఎంతసేపు అవులాంగీలు విసిరిపు, ఇంకా 8 గంటలు నిద్ర అవుతావు, రాత్రి 9 గంటలకు మొదలుపెట్టావు నిద్ర, 4 గంటలకు లేవాలి, 4:30 అయింది లేవలేదు, ఓ సన్యాసి బాయి, ఓ సన్యాసి బాయి అవులాంగీలు విసిరి. రాత్రి 9 గంటలకు పడుకుని 4 గంటలకు కూడా లేవనుక, ఆరుగురికి స్నానం చేసి అన్నీ ఇంకేదో బ్రేక్ఫాస్ట్లు అయ్యే ఉన్నారు కదా, ఈ బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసేవాడు కానీ ధ్యానం ఇప్పుడు ఎందుకు అయిపోతుంది? ధ్యానం చేయడానికి టైం తెల్లారుజాము చేసి మీకు ధ్యానం బాగా రాణిస్తున్నది. అంటే సాధకులు అందరూ నాలుగింటికి లెగిసిపోవాలి, స్వామిజీ ఉద్దేశం నాలుగింటికి లెగిసిపోవాలి సాధకులు. ఒకసారి మీకు ఎక్కువ నిద్ర ఇష్టమైతే సాయంత్రం కొంచెం అరగంట ముందు పడుకోండి, ఎలాగో నాలుగింటికి అందరికీ మెలకు లెగిసిపోవాలి, లేవాలి. అవలాంగి నుంచి ఇప్పుడు సన్యాసి బాయి పైగా నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు మోక్షం కోసం, నువ్వు ఎర్రబట్టలు ఎందుకు వేసుకున్నావు? నువ్వు మోక్షం కోసమే కదా, మరి ఎర్రబట్టలు వేసుకుని నిద్రపోతావు? ఎన్ని గంటలు నిద్రపోతావు? నువ్వు వ్యవసాయం చూసి నువ్వు సాధన చూసి మోక్షం ఇస్తారు, కానీ నువ్వు ఎర్రబట్టలు వేసుకున్నావు నీకు మోక్షం ఇవ్వరావు. బట్టలు చూసి మోక్షం ఎవడిస్తాడండి? అంటే విచారణ చేసి సాధన చేసి విచారణ చేసి వైరాగ్యానికి వేసి అభ్యాస వైరాగ్యం కృష్ణుడికి పని రిపీటెడ్గా చెప్తాడు. ఈ రెండింటి వల్ల నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, అభ్యాసము వైరాగ్యము అభ్యాసము వైరాగ్యం. ఈ అభ్యాస వైరాగ్యములు చేసి నువ్వు విచారణ చేసి అహంభావం తొలగించుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో రాజీ లేదు. అహంభావం ఉన్నంతకాలం మన కోటి జన్ములు ఎత్తినా మనకు కూడా అశాంతి వస్తుంది. దేహం కూడా నేడు ఎలా వస్తుందో అహంభావం ఉన్నంతకాలం అశాంతి వస్తుంది. ఇంకేదండి అసలు అశాంతి అహంభావన రూపంలో ఉంది, వ్యక్తి భావన రూపంలో ఉంది. ఇప్పుడు సేవారంగం ఎలా ఉందంటే ఇప్పుడు ఆ సేవ చేసింది 10 పైసలు 90 పైసలు పబ్లిసిటీ. సేవ చేసింది 10 పైసలు సేవే, పబ్లిసిటీ 90 పైసలు. దీన్ని బట్టి ఏం పెరుగుతుంది? ఆ 10 పైసలు చేసి సేవ వల్ల పుణ్యం తక్కువ, ఈ 90 పైసలు వాళ్ళకి అహంభావన పెరుగుతుంది. వెళ్ళేది నరకానికి. వలకాటిలోకి 10 మంది ఎక్కువ వస్తారు, వలకాటిలో ఆ శరీరం వలకాటిలో తాడిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం చేసేది నరకానికి. ప్రతి వాడి పబ్లిసిటీ మొదలు పెట్టారు ఈ మధ్యన. మా పేరు అందరూ తెలిసిపోరు, అందరూ అది చేసింది లేదు తచ్చింది లేదు. గోడ మీద బొమ్మలు, గోడ మీద పేర్లు, అది చెప్పేది ఏమని ఉంటుందంటే ఏమి కనపడదు. మరి ఒక్కళ్ళు అజ్ఞానం పోగలుగుతానంటే అది పోదు. వీడి పేరు అందరూ తెలుసు, లోపల అజ్ఞానం, లోపల అశాంతి, లోపల క్షోభ, వీడి పేరు అందరూ తెలుసు. ఏం చేసుకుంటాడు పేరు కదండి? ఒక మనిషి అప్పుల్లో ఉన్నాడు అనుకోండి, మీరు అందరూ కలిసి ఆడు బాగా నిలవలో ఉన్నాడు అనుకుంటారనుకోండి, ఏం ప్రయోజనం? వాడు అప్పుతో ఆడేడుస్తున్నాడు, మీరు నిలవలో ఉన్నాడు అని చెప్పుకుంటే మటుకు ప్రయోజనం ఏంటి? అందులో ఈ మధ్యన పూర్వం తక్కువే కానీ ఈ మధ్యన పబ్లిసిటీ కూడా ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులు మొదలు భక్తులు పెరిగిపోయారు పబ్లిసిటీకి. ఈ రాజకీయ నాయకులు కూడా పోను వదిలేని వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, ఈ భక్తులకి ఎందుకు పబ్లిసిటీ? ఆ సినిమా తారల బొమ్మలే, పెద్ద పెద్ద బొమ్మలు వేసేయటం గోళ్ళ మీద. రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఓట్ల కోసం ఓటు బ్యాంక్ అంటారు కదా, ఆ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి వాళ్ళు ఏదో అనుకుంటే మనకెందుకు, భక్తులకి ఎందుకు ఈ గొడవ? మనకి ఎలక్షన్లో నిలబడి ఉద్దేశం లేనప్పుడు మనకు పబ్లిసిటీ ఎందుకు? ఇక్కడ అంటాడు, ఇక్కడ ఎవరన్నా వాడు మంత్రి అయ్యాడు అనుకోండి, నాకు అధికారం వచ్చింది అనుకుంటాడు,
మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవడైనా మంత్రి అయ్యాడు అనుకోండి, మనకంటే గొప్పవాడు అనుకుంటాడు, పైకి అనకపోయినా నాకేదో అధికారం వచ్చేసింది అనుకుంటాడు. రాముడు రేపు రాముడు రాజు అవుతున్నాడు, రాజు పట్టాభిషేకం. ఇలా దశరథ మహారాజు నన్ను రాజుగా నిర్ణయించాడు, రేపు పట్టాభిషేకం చేస్తానంటున్నాడు అమ్మతోటి కౌశలేంద్రుడు చెప్తాడు రాముడు. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడండి, నేను మంత్రిని అవుతున్నాను యువరాజు అవుతున్నాను అనలేదు, బాగా అర్థం చేసుకోండి. ఇది వాళ్ళు మీకు చెప్తాడు, రేపు నుంచి నా కర్తవ్యం నేను నిలబడుతుంటానన్నాడు, రేపు నుంచి నాకు డ్యూటీ పెరుగుతుంది, డ్యూటీ చేయాలన్నాడు, రేపు నుంచి నేను చేసే పని పెరుగుతుంది, కర్తవ్యం అన్నాడు, అధికారం అనలేదు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కర్తవ్యాన్ని అధికారం అనుకుంటున్నారు. కర్తవ్యం అధికారం కదా, కర్తవ్యం. రాముడు ఏమన్నాడంటే రేపు నేను మంత్రిని అవుతున్నాను లేదు, రేపు నుంచి నా కర్తవ్యం నా కర్తవ్యం నిర్వర్తించాలి, నా డ్యూటీ నేను చెయ్యాలి. నేను మంత్రిని అయిపోతున్నాను లేదు, నేను డ్యూటీ చెయ్యాలి రేపు నుంచి. అంటే నా మీద ఒక బాధ్యత ఉంది, కర్తవ్యం నిర్వర్తించాలన్నాడు. అంతేగాని మంత్రి అనేది కర్తవ్యం నిర్వర్తిస్తా అన్నాడు. అంటే అధికారం ఏది, కర్తవ్యం ఏది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే కర్తవ్యాన్ని అధికారం అనుకుంటున్నాం. ఓట్లు వేసే వరకు మీకు మేము సేవకులని చెప్పటం, నెగ్గిన తర్వాత మీకు మేము యజమానులని చెప్పటం. వాడు నెగ్గకముందు మన దగ్గరికి వస్తాడు 10 సార్లు. నెగ్గకముందు మన దగ్గరికి 10 సార్లు వస్తాడు. 10 సార్లు వచ్చి మీకు సేవ చేస్తామని అంటాడు. నీకు సేవ చేస్తాను అంటాడు. సేవ నెగ్గేసిన తర్వాత ఏమనుకుంటాడంటే వాడు మనమే యజమాని అనుకుంటాడు. నెగ్గక ముందేమో మనకు సేవకుడు, మీకు అర్థమవుతుంది, నెగ్గిన తర్వాత మనకు యజమాని. ఇది మాయ అంటే ఇక్కడ సీతమ్మ కౌశలేంద్రుడు రాముడు ఏమన్నాడంటే రేపు నుంచి నేను కర్తవ్యం చెయ్యాలన్నాడు. అంతేకాని మంత్రిని అవుతున్నానండి, అధికారం వేరు కర్తవ్యం వేరు. ఇట్ ఇస్ అంటే ఇది డిఫరెంట్ థింగ్స్, 2 డిఫరెంట్ థింగ్స్. రాముడు మనకు అర్థం, మన అర్థంలో మన ముఖం ఎలా చూసుకుంటున్నాము, రాముడు గుణాల్లోకి మన గుణాలను చూసుకోవాలి, అవి సరిపోతున్నాయా లేదు. బాగా అర్థం చేసుకొని ముగింపులో చెప్తున్నారు. ఇప్పుడు నీకు ఎందుకు వస్తాయంటే నేను చనిపోతున్నాను, నేను పుడుతున్నాను అనుకుంటున్నావు. మనం అందరూ అనుకుంటున్నాం కదా, పుట్టామనుకుంటున్నాం, చనిపోతున్నాం అనుకుంటున్నాం. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ దేవునికి సంబంధించిన విషయాలు, దేహధర్మం అది. కానీ దేనికి సంబంధించిన విషయాలు, నూటికి నిలిపాళ్ళు దేహం, ఈ చనిపోవటం అనేది పుట్టడం అనేది కేవలం నూటికి నిలిపాళ్ళు దేహానికి సంబంధించిన విషయం. కానీ ఆ దేహము నేనే తలంపు నీకుంది, నీకుంది కాబట్టి నువ్వే చనిపోతున్నాను పుడుతున్నాను అనుకుంటావు. అంటే దేహధర్మాలని నీ మీద ఆరోపించుకుంటున్నావు, చచ్చిపోతున్నాను పుడుతున్నాను అనుకుంటావు. మనస్సు యొక్క ధర్మాలని నీ మీద ఆరోపించుకుంటున్నావు, బెంగ పెట్టుకుంటున్నావు. మనుషు యొక్క ధర్మ మనస్సులో ఉన్న గుణాలు నీ మీద ఆరోపించుకుంటున్నావు. నేను మంచివాడిని చెడ్డవాడిని అనుకుంటున్నావు. మనస్సులో ఉన్న బెంగ నీ మీద ఆరోపించుకుంటున్నావు. నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు. దేహం సంబంధించిన దేహ ధర్మాన్ని నీ మీద ఆరోపించుకుంటున్నావు. ఆ దేహం చనిపోతే నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. నీ మనస్సుకి బెంగ ఇస్తే నాకు బెంగ వచ్చింది అనుకుంటున్నావు. ఈ మనోదేహములకి ఆ చైత్య అసలు నామరూపములతోటి కానీ మనోదేహములతోటి కానీ ఆ చైతన్యానికి ఆ బ్రహ్మము కించిత్ ముళ్ళంత ఇసుమంత ఈ సంబంధములో మన దేహంతో కానీ మన మనసు దేహానికి రోగం వస్తుంది, దేహం చనిపోతుంది, మనస్సులో దెంగ పెట్టుకుంటాం, మనస్సులో గుణాలు ఉంటాయి. ఈ మనసుకి, ఈ దేహాన్ని మన హృదయంలో ఉన్న బ్రహ్మముకి, మన హృదయంలో ఉన్న చైతన్యానికి, ఈ మనోదేహములకి ఇసుమంత సంబంధం లేదు. ముళ్ళంత కొంచెము కూడా ముళ్ళంత కూడా సంబంధం లేదు. చింతాకంత సంబంధం లేదు. సంబంధం లేకపోయినా పర్లేదు. ఈ శరీరం సంబంధించిన చదువు దాని మీద నీ మీద పెట్టుకుంటున్నావు చైతన్యం మీద. ఈ మనసుకు సంబంధించిన బెంగళీలు చైతన్యం మీద పెట్టుకుంటున్నావు. చైతన్యానికి దీనికి ఏమి సంబంధం లేదు. అంటే నువ్వు ఎంతకాలం అయితే శరీరంతో ఏకంగా ఉంటావో అంతకాలం నువ్వు చావు లేని సత్పదార్థం అయినప్పటికీ నేను చనిపోతున్నాను పుడుతున్నాను అనుకుంటూనే ఉంటావు. చావు తప్పదు, పుట్టుకి తప్పదు నీకు ఆ భావన ఉన్నప్పుడు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. నువ్వు ఉందనుకు లేనిది ఉందనుకున్నప్పుడు కూడా లేదు. ఆయన ఆరోపించిన లేనిది నువ్వు ఉందనుకున్నప్పుడు కూడా లేదు. శరీరం చనిపోతా అంటే నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. శరీరం పుడితే నేను పుడతాననుకుంటున్నావు. కారణం ఏంటి? ఆ దేహం నువ్వు అను ఆ దేహం నేను అనుకోవటం వల్ల. వాడే నరకాసురుడు. ఆ దేహం నేను అనుకునే వాడే నరకాసురుడు. వాడే రాక్షసుడు. యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే శిలువేశారో మనందరం కూడా ఈ నరకాసురుడినే శిలువేయాలి. దేహానికి చావు వస్తుంది, పుట్టుకొస్తుంది. అలాగే రాబోయే దేహానికి కూడా చావు వస్తుంది, పుట్టుకొస్తుంది. ఈ దేహాలకి నీకు సంబంధం లేదు. అదృష్టాలకి దురదృష్టాలకి నీకు సంబంధం లేదు. నీ పాప ప్రారంభానికి పుణ్య ప్రారంభానికి కూడా చైతన్యానికి ఎట్టి సంబంధం లేదు. భగవాన్ చెప్పింది ఇంకోసారి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఉన్నాను అది ఒకటే సత్యం. నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అది నూటికి నూరు పళ్ళు అసత్యం. దానివల్ల అహంభావం పెరుగుతుంది. నేను అలా ఉన్నాను అనుకోవద్దు, నువ్వు ఇలా ఉన్నాను అనుకోవద్దు. నువ్వు అలాగా లేవు, నువ్వు ఇలాగా లేవు, నువ్వు ఎలా ఉన్నావు అలాగా ఉన్నావు. అలా ఉన్నాను నేను, అదిగా ఉన్నానంటే అది అబద్ధం. నేను ఇదిగా ఉన్నానంటే అది అబద్ధం, అది అసత్యం, అది కల్పితం. నువ్వు నీవుగానే ఉన్నావు. నేను ఉన్నాను అది ఒకటే సత్యం. నేను అదిగా ఉన్నాను ఇదిగా ఉన్నాను అనుకోవద్దు. నూటికి నూరు పళ్ళు అహంభావన అన్నాడు. అది మనం అలా ఉన్నాం ఇలా ఉన్నాను మనం అనుకుంటున్నాం కదా, అది అహంభావం యొక్క చేష్టలు, మా యొక్క వికారం. అవన్నీ మా యొక్క వికారాలు, మనస్సు యొక్క వికారాలు. అయితే మరి మనుషులు ఇలా చైతన్యానికి పుట్టుక లేదు చావు లేదు అంటున్నారు. ఏదో మేము పుడుతున్నాం చనిపోతున్నాం పుడుతున్నాం అనుకుంటున్నాం కదా, మేము పునర్జన్మలు ఉన్నాయనుకుంటున్నాం కదా, అనుకుంటున్నాం కదా, చనిపోతున్నాం పుడుతున్నాం పునర్జన్మలు ఉన్నాయనుకుంటున్నాం కదా. మీరు మరి మా మాటలు మీరు అంగీకరిస్తారా? మేము మా ఇంటికాడ కూర్చుని చెప్పుకునే మాటలు మీరు అంగీకరిస్తారా? ఇది చచ్చిపోయేప్పుడు చచ్చిపోతున్నాం అనుకుంటున్నాం, పుట్టేటప్పుడు పుట్టాం అనుకుంటున్నాం. ఏదైనా పరిస్థితులు బాగుంటే బాగున్నా అనుకుంటున్నాం, బాగోపోతే బాగోలేదు అనుకుంటున్నాం. ఏది ఇలా అనుకుంటూనే ఉంటాం, ఏదో ఒకటి ఇలా అనుకుంటాను అంటున్నాం. మా మాటలు మీరు అంగీకరిస్తారా? మేము శరీరం చచ్చిపోయినప్పుడు మేము చచ్చిపోతున్నాం అనుకుంటున్నాం. నాకు రోజు ఇదే పని. మీరు మా మాటలు మీరు అంగీకరిస్తారా లేదంటే నేను అంగీకరించనుంటున్నారు. మీరు చెప్పుకునే మాటలు నేను అంగీకరించను. మీరు చెప్పుకుని మీ ఇంటికాడ కూర్చొని మీరు చెప్పుకునే మాటని అంగీకరించడం, నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను మీరు అనుకున్నా ఆ భావాన్ని అంగీకరించను, ఆ ఆలోచనని అంగీకరించను, ఆ సంకల్పాన్ని అంగీకరించను, ఆ తలంపుని అంగీకరించను. అంటే నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకునేది ఒక తలంపు, అది నిజం కాదు. ఆ తలంపు పోగొట్టాలని నా ఉద్దేశం, కానీ ఆ తలంపు నువ్వు చనిపోతున్నావు లేదు కానీ చనిపోతున్నావు అనుకుంటున్నావు, అది ఒక తలంపే. ఆ తలంపుని వేరుతో సహా నశింప చేయటమే నా అభిప్రాయం, నా టీచింగ్ యొక్క లక్ష్యం కూడా అంతే, నా బోధ యొక్క గమ్యం కూడా అంతే. దాన్ని తరిమే వరకు, నీ లోపల ఉన్న దాన్ని ఓడగొట్టే వరకు, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అది నిజం కదా, ఒక తలంపు, అదొక భావన, అదొక సంకల్పం, అదొక ఆలోచన, దాన్ని ఓడగొట్టే వరకు నిన్ను నేను తరుముకుంటూ ఉంటాను, తరుముకు వస్తాను, నీ మాటలను అంగీకరించను, అది నిజం కాదు. కాబట్టి నీ మాటలను అంగీకరించను, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను తలంపు కదా, ఆ తలంపు ఓడగొట్టే వరకు, ఆ తలంపు నాశనం అయ్యేందుకు నీ వెంట పడుతూనే ఉంటాను, నీ వెంట పడుతూనే ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను, ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెట్టేసాను నేను నిన్ను విడిచిపెట్టను, అదే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. ఒకవేళ మీరు చేసిన ఏదైనా చెడ్డ కర్మ ఉండి నరకలోకానికి వెళ్ళిపోతే మీకోసం నేను కూడా నరకలోకానికి వస్తాను, వాడు గురువు. ఒకవేళ మీరు ఏదైనా చెడ్డ కర్మ చేసి నరకలోకానికి వెళ్ళి యోగం ఉంటే మీకోసం నేను కూడా మీతో పాటు నరకానికి వస్తాను, నాకు నరకంలో పని లేదు మీకోసం వస్తాను. నరకాలు స్వర్గాలు కూడా కల్పితాలే, మీకోసం ఆ కల్పితాలలోకి వస్తాను. ఆ కల్పితాలలో మిమ్మల్ని ముంచేయటానికి కాదు, ఆ కల్పితాలలో కలకాలం మిమ్మల్ని ఉంచడానికి కాదు, అందులోంచి బయటికి తీయటానికి మీకు వస్తాను, మనోదేహంలోంచి బయటికి లాగటానికి వస్తాను. ఆ కలిపితాల్లో కూడా ఏదో దేహంతో మనస్సుతోటి కలిసి ఉంటారు, అందులోంచి ఊడగొట్టడానికి మీ దగ్గరికి వస్తాను, అదే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఒకవేళ మీరు నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవచ్చు, కానీ నేను మట్టికి మిమ్మల్ని విడిచిపెట్టను. ఇక్కడ ఉన్నది కోరిక కాదు, ఇక్కడ ఉన్నది ప్రేమ. ఇక్కడ ఉన్నది అశాంతి కాదు, ఇక్కడ ఉన్నది శాంతి. ఇక్కడ ఉన్నది మామూలు ప్రేమ కాదు, ఆపుకోలేని ప్రేమ. దేహం చనిపోతున్నాను మీ ఇంటికాడ అనుకుంటున్నారు, దేహం చనిపోయినప్పుడు మేము చనిపోతున్నాము, అది ఒక తలంపు, అది నిజం కాదు. ఆ తలంపు నుంచి మీరు బయటకు వచ్చే వరకు మీ వెంట పడుతూనే ఉంటాను, మీరు నన్ను విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను. ఒకవేళ మీరు రాళ్ళు పెట్టి కొట్టినా ఉద్రేక పండించేది ఇక్కడ మనసు లేదు కాబట్టి, ఆయన అంగీకరించరు. మీరు అనుకునే మాటలు, మీరు ఇంటికాడ కూర్చుని అనుకునే మాటని అంగీకరించండి, అది ఒప్పుకోను. మీరు చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాం అనుకుంటాను, మీరు చచ్చిపోవటం లేదు, అదొక తలంపు, నిజంగా మీకు చావు లేదు, అది ఊడగొట్టే వరకు నేను ఊరుకోను. ఇంకో జన్మలోకి వెళ్తే మీకు కూడా వస్తాను, ఒకవేళ ఇంక ఈ జన్మలో కాకుండా ఇంకో లోకంలోకి వెళ్ళిపోతారనుకుని అక్కడికి కూడా వస్తాను. మిమ్మల్ని విడిచిపెట్టేసి పారిపోయే పరిస్థితి లేదు, ఎస్కేప్ ఇవ్వడం లేదు. సమస్యను అంభావన సమస్యను పరిష్కారం చేయవలసిందే, అది పరిష్కారం చేయకుండా పారిపోయే సమస్య లేదు. ఇక్కడ ఇక్కడ ఉన్నవాడు బాధ గురువు కాదు, బోధ గురువు. మిమ్మల్ని బాధ పెట్టే గురువు కాదు, బోధించే గురువు. బోధించే గురువు కాదు, చేయించే గురువు. అయితే మీరు గమ్యానికి వెళ్ళే వరకు మమ్మల్ని విడిచిపెట్టాడు గురువు, అదే పులి నోట్ల పడ్డ మాంసం మొక్క. నువ్వు శరీరం చనిపోయినప్పుడు ఇస్తే నువ్వు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. ఆ తలంపు ఎవరికి వస్తుందో గమనించు. నేను నీలోని నిజమైన నేనుకు వస్తుందా, దొంగని నేనుకు వస్తుందా? నేను చనిపోతున్నాననే తలంపు నీలోని నిజమైన నేనుకు వస్తుందా, అసత్యమైన నేనుకు వస్తుందా? అంచేత ఈ ప్రశ్నలన్నీ, ఈ సందేహాలన్నీ, ఈ ప్రశ్నలన్నీ, ఈ అనుమానాలన్నీ, ఈ డౌట్స్ అన్నీ, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయో, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయో వాడెవడో మీకు తెలియబడే వరకు ఇలా జన్మలు వస్తూ ఉంటాయి, సందేహాలు వస్తూ ఉంటాయి, తర్కాలు వస్తూ ఉంటాయి. ఏదో పుస్తకాలు చదివి ఏదైనా పడి ఉన్నా పర్వాలేదు, ఆత్మసాక్షాత్కారం పొందిన వాడితో వాదించడానికి వస్తున్నారు. దోమ ఆకాశాన్ని మింగినట్టు మింగడానికి సిద్ధమైనట్టు. ఇక్కడ ఈ పుస్తకంలో నాలుగు మాటలు, ఆ పుస్తకంలో నాలుగు మాటలు చదివేసి ఒక మహాజ్ఞానితో తర్కించడానికి రావటం ఎటువంటిది అంటే దోమ ఆకాశాన్ని మింగటం లాంటిది. పైగా దోమ కూడా చెబుతుంది, ఆకాశం అంగ మింగలేదు, మింగేశాను కట్టేశాను కూడా చెబుతుందట అది. ఇది తక్క మనుషులు ఎలా ఉంటారని, ఆ దోమ ఎలాగైనా ఆకాశాన్ని మింగలేదు, మింగేశాను కట్టేశాను చెబుతుందంట. ఈ ఇక్కడ నాలుగు మాటలు, అక్కడ నాలుగు మాటలు చదివి ఇలా ఊరేగి జనం గురించి ఒకసారి భగవాన్ చెప్తారు. ఈ చూపు వెలుగులో ఏ మాటనున్నది ఇంత మహత్తర ప్రేమ, ఏ చాటునున్నది ఇంత అనంత శక్తి, చాటు మాటలు లేని చల్లరి రమణ తెలంగాణ రాస్తారు. ఈ చూపు వెలుగులో ఏ మాటనున్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటునున్నదో ఇంత అనంత శక్తి, చాటు మాటలు లేని చల్లరి రమణ. జ్ఞానికి లోపల బయట లేదు. దేహ మనసుకి లోపల ఉంది, బయట ఉంది. మనసుకి లోపల ఆత్మ చైతన్యానికి లోపల బయట అంటులే. ఈ మిథ్యానేనికి, అసత్యమైన నేనికి, అసహజమైన నేనికి లోపల బయట ఉంది, నిజమైన నేనికి లోపల బయట లే. అయితే మీరు ఇంటికాడ కూర్చొని మేము చచ్చిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం అంటే మీ మాటలతో అంగీకరించను. ఆ మాటలు ఏ తలంపులు వచ్చేస్తున్నాయి, ఆ తలంపు ఊడగొట్టే వరకు మీకు కూడా పడతానే. వాడు భగవాన్, వాడు దేవుడు అంటే వాడు. అందరి హృదయాల్లోనూ నిజాన్ని ఎవడైతే చూస్తున్నాడో, ఆ నిజాన్ని చూడటమే నిజం, రియల్ అచీవ్మెంట్, అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్, అదే సత్యం. మిగతా అన్ని అసత్యమే. మీ గొప్ప గొప్ప పుణ్యాలు కూడా అదృష్టం అసత్యమే. హృదయంలో నిజం ఒకటి, దాన్ని ఎవడైతే చూడగలుగుతున్నాడో వాడే సత్యాన్ని, వాడే సత్య సాక్షాత్కారం పొందిన వాడు. వాడి గాడ్ రిలైజర్ సోల్స్, ట్రూత్ రిలైజర్ సోల్ వాడి. ఈ శరీరాలు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు ముగించేటప్పుడు, ఈ శరీరాలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ కర్మలు చేయటాలు, అనుభవించటాలు, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు, చేసేవాడు చేయించేవాడు, చేసేవాడు చేయించేవాడు, చూచేవాడు చూడబడేవాడు, చూచేవాడు చూడబడేవాడు. ఈ చావులు పుట్టుకలు, ఈ ద్వైతం అంతా కూడా ద్వైతమంత, చూచేవాడు ఈ చూడబడేది, చూచేవాడు చూడబడేది, కర్మలు చేసేవాడు ఆ ఫలితానికి దానం, ఆ కర్మఫలానికి తగినటువంటి ఫలితం ఇచ్చేవాడు. ఇవన్నీ, ఈ గొడవలన్నీ, ఈ దష్ట, ఇదంతా చైతన్యంలో కల్పించబడ్డాయి. కానీ ఇప్పుడు నీకు తెలియదు, ఆ చైతన్య స్థాయిని పొందినప్పుడు తెలుస్తుంది అన్ని కల్పించిన విషయాలు. ఇందులో ఒక్కటి కూడా నిజం లేదు. ఏమిటి జగత్తులో ఇంత గోల అన్నాడు ఒక భక్తుడు. ఈ జగత్తులో ఇంత గోల ఉందని ఎవడంటున్నాడో వాడు తెలుసుకోవడానికి ఈ గోల. ఈ ఏమిటి ఈ గోల ఈ జగత్తులో అన్నాడు ఒకడు వచ్చి. భగవన్ అన్నాడు ఎవడైతే ఈ జగత్తులో ఈ గోల ఏంటని ఎవడైతే అంటున్నాడో వాడు తెలుసుకోవడానికి ఈ జగత్తులో ఉన్న గోల. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ చార్మింగ్ టీచింగ్. చివరిని వాళ్ళందరూ కదా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మామూలు వంటలు బాగా చేస్తున్నావు అక్కడ సరిపెట్టకుండా ఈ నేరుడు మొక్కల మొక్కల కింద కోసేసి దాకలు వేసి వండేసి మెత్తగా వండి అరుణాచలేశ్వరుడికి అన్నం కింద పెట్టడం కూడా నేర్చుకున్నావయ్యా నువ్వు. ఆ వంటతో పాటు ఈ వంట కూడా నేర్చుకున్నావు. ఆ దాక దింపేసి ఈ దాక పెడతావా పోయి మీద. అరుణాచలేశ్వరుడు మటుకి ఆకలి తోడు కానీ ఇలా చేయటం ఆకలి అరుణాచలేశ్వరుడు ఫుడ్ సప్లై బాగానే చేస్తున్నావు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అహంభావం మిమ్మల్ని విడిచిపెట్టేప్పుడు ఫీలింగ్ చేస్తున్నాం మనం పట్టుకుని కంగారు పడకండి. ఒకసారి అహంభావాన్ని మిమ్మల్ని విడిచిపెట్టి బయటకు వచ్చేప్పుడు ఫీలింగ్ చేస్తుంది పట్టుకుని ఈ మనస్సుని దేహాన్ని ఫీలింగ్ చేస్తుంది కంగారు పడకండి. కానీ భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. అదే పులి నోట్లో పడ్డ మాంస మొక్క విడిచిపెట్టడు. తొందరపడద్దు. ఒకసారి పీడించిన అహంకారం పీడించేస్తుంది అది మిమ్మల్ని బయటకు వచ్చేటప్పుడు. అహంకారం మిమ్మల్ని విడిచిపెట్టేప్పుడు పీడించి బయటకు వస్తుంది. దానికి ఎంత శక్తి ఉందో అది చూపించి బయటకు. ఎలక్షన్లో ఓడిపోయేవాడు కూడా వాడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉపయోగించే ఓడిపోతాడు. అలా అహంభావం కూడా పతనం అయ్యేటప్పుడు దానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంచి మనల్ని పీడించి ఊగించి అప్పటికైనా అది బయటకు పోదు. తొందరపడకండి, కంగారు పడకండి. ఫీడింగ్ చేస్తున్న శరీరాన్ని మనస్సు అది బయటకు వెళ్ళేటప్పుడు. మీకు కోరికలు ఏమీ లేవనుకోకుండా ఏదో 5 నిమిషాలు జపం చేసి అంటే 5 నిమిషాలు జపం చేసిన మనస్సు బాగుంటుంది. అప్పుడు ఏం కోరికలు లేవు అనిపిస్తుంది, జ్ఞానానికి జ్ఞాన దూరంలో ఉన్నా అనిపిస్తుంది. గట్టెక్కిపోయాం అన్ని జయించేసాం అనుకుంటా అప్పుడు ఆ స్థాయికి వచ్చాక అప్పుడు కలగటం మొదలు పెడతాడు. మీ హృదయంలో దాక్కున్న గొడవలన్నీ, మీ హృదయంలో దాక్కున్న కోరికలు ఆ సూక్ష్మ రూపంలో సటిల్గా బహుసూక్ష్మ రూపంలో సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో మీ తల వెంట్రిక కంటే ఇంకా సన్నంగా ఉన్నటువంటి రూపం సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ వాసనని కిరిగితాడు వాడి గురువు. మీ మీద కోపం మీద కదా అది తెలకటం కదా. మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని అనుగ్రహించడానికి, మిమ్మల్ని తలింపు చేయడానికి, మిమ్మల్ని ఒడ్డుకు తీసుకురావడానికి వాడి గురువు. మీ హృదయంలో సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో వాసన తెలికినప్పుడు కూడా ఆ వాసన అంటే మీకు తెలిసి అట్లా తట్టుకునే శక్తినిచ్చి వాటిని బయటికి లాగి మంట పెట్టడానికి అన్ని గురువు ప్రక్రియ అది గురువు చూస్తూ ఉంటాడు. ఇదంతా మీ మీద కోపం మీద కాదు, ఆయన కోపం కూడా ఆయన అనుగ్రహం అని గ్రహించిన వాళ్ళు ధన్యులు. Oh. శాంతి శాంతి శాంతి. పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.